మొదలు పెడుతున్నానండి. అయితే అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావన మచించే వైభవం తం నరం వబుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమతే నమః శ్రీ గురుభ్యో నమః. సమూహ సభ్యులందరికీ నమస్కారం. ఈ ఆశ్వయజమురుల్ని అమ్మవారి ప్రార్థనతో మొదలు పెడదాం. కాత్యాయని కన్న తల్లి మమ్మేలు భక్తావని కల్పవల్లి నీ సేవలే నిత్య సంకీర్తనం ములే మా జీవితాల భాగ్యాలు సౌభాగ్యాలు. కాత్యాయని కన్న తల్లి మమ్మేలు భక్తావని కల్పవల్లి శివదేవ శ్రీమంతిని జయ జయలు భువనైక సామంతిని నీ చూపు వెల్గులో నీ నవ్వు వెన్నెలో ఏ కాలము మూడు లోకాల పైనాడు కాత్యాయని కన్న తల్లి మమ్మేలు భక్తావని కల్పవల్లి ఇంద్రకీల ధ్యాసిని దుర్గమ సమ్రతేజోద్భాసిని నిన్ను పూజింతునే హృదయాల కుసుమాల మన్నింపు మౌమ నీ చరణాలే శరణాలు. కాత్యాయని కన్న తల్లి మమ్మేలు భక్తావని కల్పవల్లి. ఇప్పుడు ఈ అకాడమిక్ సెషన్లో ఇది రెండవ మురళి. కిందటిసారి మురళిలో మనం దిలీప మహారాజ్ కుమారుడైన రఘుమహారాజు యొక్క సంతానం అజమహారాజు యువరాజుగా పట్టాభిషిక్తుడు అవటం, ఆ అజుడు విదర్భరాజు అయిన భోజ మహారాజు తన చెల్లెలు ఇందుమతి స్వయంవరానికి ఆహ్వానించగా వెళ్తూ దారిలో అడవిలో అడ్డం వచ్చిన ఒక మదపుటేనుగుని నిగ్రహిస్తారు. ఇప్పుడు తర్వాయి భాగం మన మొదటి స్పీకర్ హిమజ గారు కొనసాగిస్తారు. హిమజ గారు మాట్లాడండి.
శివాయ గురువే నమః శ్రీమాత్రే నమః గురుభ్యో నమః సభ్యులందరికీ నా నమస్కారం. అజయువరాజు బాణప్రయోగం చేసి గజము యొక్క మదమును నిగ్రహించాడు. అప్పుడు ఆ గజము ఒక దివ్య రూపము ధరించి సాక్షాత్కరించాడు. అతను ఒక గంధర్వుడు. అతని పేరు ప్రియంవదుడు. అతను తన శాప వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు. మతంగుముని యొక్క శాపానికి గురి అయ్యి ఇలా గజరూపమును దాల్చాను. సచాను నీత ప్రణతేన పశ్చాత్ మయా మహర్షి మృదుతామగచ్చత్ ఉష్ణత్వం అజ్ఞాత సంప్రయోగాత్ సంయం హి యత్సా ప్రకృతిర్జలస్య. మహాత్ములకు మృదుత్వం సహజ గుణం, కానీ ఇతరుల ప్రవర్తన వల్ల అది వేడెక్కుతుంది. ఎలా అంటే నీటికి సహజ గుణమైన చల్లదనం అగ్ని వల్ల మరియు ఎండ వల్ల వేడెక్కినట్లు. నా తప్పు అగ్ని వల్ల ఉన్నది. ఆయనను శరణు వేడుకుంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అజ అనే మహానుభావుని వల్ల నా శాప విమోచనం కలుగుతుందని చెప్పారు. ఇలా ఇప్పుడు నీ వల్ల నాకు మేలు జరిగింది. నేను తిరిగి నీకు ప్రియం ఏమైనా చేస్తాను. పరాక్రమవంతుడైన నీకు సమ్మోహనాస్త్రాన్ని ఉపదేశిస్తాను అని పలుకగా అజుడు సమ్మతించి నర్మదా నదిలో శుచుడై అస్త్ర విద్యను స్వీకరించాడు. అక్కడి నుండి ప్రియంవదుడు చైత్రరథానికి అజుడు విదర్భరాజానికి పయనమయ్యారు. నిండు చంద్రుని వెన్నెలకు సముద్రం తన తరంగాలతో ఉప్పొంగుతూ ఎలా స్వాగతం పలుకుతుందో అంత ఆనందోత్సాహాలతో విదర్భరాజు అయిన భోజరాజు అజునుకు స్వాగతం పలికాడు. మరుసటి రోజు స్వయంవర సభకు వచ్చిన అజయువరాజు యొక్క సౌందర్యాన్ని చూసి అందరూ, ఆహా, ఇతను మన్మధుని వలె ఉన్నాడు, ఇక మా ఇందుమతిని మనం పొందలేము కదా అని నిరాశ చెందారు. అర్జుని ఇలా వర్ణిస్తున్నారు: పరాజ్యవర్ణాస్తరోణప్రణోపన్నమాసేతువన్ రత్నవదాసనం సహా భూయిష్టమాసీదుపమేయ కాంతి మయూర పృష్ఠ సేనా గుహేన. శిఖరం మీదకు వెళ్తున్న సింహంలా అజుడు తన సింహాసనాన్ని అధిరోహించాడు. చిత్రవర్ణాల వస్త్రంతో కప్పబడి ఉన్న సింహాసనంపై కూర్చున్న అజుని చూస్తే నెమలి వాహనంపై కూర్చున్న కుమారస్వామి వల్లే ఉన్నాడట. ఇంతలో ఇందుమతీదేవి పల్లకీలో నుంచి దిగి పతిని వరించడానికి స్వయంవర సభలోకి అడుగుపెట్టింది. ఆమె చూపు తమ వైపు తిప్పుకోవాలని కొంతమంది యువరాజులు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇందుమతీదేవి తన చెలికత్త అయిన సునంద యువరాజుల వివరాలు చెప్తూ ఉంటే కదిలి వెళ్తున్నది. ఇక్కడ మహాకవి కాళిదాసు ఆమెను నడుస్తున్న దీపజ్యోతిలా వర్ణించారు: సంచారి దీప శిఖేన రాత్రౌ యమ్యం వ్యతీయాయ పతిం వరాస నరేంద్ర అంటే దీపం కదిలి వెళ్తున్నప్పుడు ముందున్న వారి ముఖాలు కాంతి వల్ల వెలుగుతూ మరి ఆ దీపం తొలగిపోగానే ఎలా వాడిపోతాయో అలా ఇందుమతీదేవి తమను వరిస్తుందన్న ఆశతో ముందున్న వారి ముఖాలు వెలిగిపోతున్నాయట. ఆమె వరించక ముందుకు వెళ్లేసరికి వారి ముఖాలు నిరాశతో విభిన్నమవుతున్నాయట. ఈ శ్లోకం సాహితీ రసజ్ఞులలో ఎంతో ప్రసిద్ధమైనది. మహాకవి కాళిదాసుకు దీపశిఖ కాళిదాసు అనే పేరును తీసుకువచ్చింది. ఇందుమతీదేవి అందరినీ దాటుతూ వచ్చి అజయువరాజు వద్ద ఆగి తన చూపును నిలిపింది. ఇది ఎలా ఉందంటే తుమ్మెదల గుంపు తోట అంతా తిరుగుతూ బాగా పూచిన తీయని మామిడి పండ్ల చెట్టు దగ్గర స్థిరపడినట్లు ఉన్నట. అప్పుడు సునంద ఇలా చెప్పసాగింది: వీరు కాకుత్స వంశస్థులు. పూర్వం పురంజయుడైన మహారాజు దేవతలు సహాయం వర్ధించగా అసుర సంహారానికి బయలుదేరాడు. అప్పుడు వృషభముగా మారిన ఇంద్రుని వీపు మీద ఎక్కి యుద్ధానికి వెళ్లి విజయం వరించాడు. అందుకు ఆనందించి ఇంద్రుడు తన అర్ధసింహాసనంపై కూర్చుండబెట్టుకున్నాడు. యద్దు యొక్క నూపురము కకుదము అంటారు. అలా రాజుకి కకుత్సుడు అని వారి వంశానికి కాకుత్స వంశము అన్న పేరు వచ్చింది. వీరు అన్ని లోకాల్లో ఉన్నతులు. వీరి వంశస్థులే దిలీప చక్రవర్తి. ఆయన శతక్రతు. ఆ చక్రవర్తి యొక్క పాలన ఎలా ఉంటుందంటే స్త్రీలు విహరించి అలసాటుగా ఏమరపాటుగా నిద్రపోయినప్పుడు కూడా గాలి కూడా వారి వస్త్రాన్ని లాగటానికి సాహసం చేయదట. అంత సురక్షితం ఆ రాజ్యం. వారి కుమారులు రఘుమహారాజు. వీరి కీర్తి ముల్లోకాలలో ప్రాకింది. ఇక వారి కుమారులు ఈ అజయువరాజు అని పలుకగా ఇందుమతీదేవి తన చూపుల మాలతోనే అర్జుని వరించింది. ఆమె సైగతో సునంద వరమాలను అర్జుని మెడలో వేసింది. వీరిద్దరి కలియక మబ్బు తొలగిన తర్వాత వెన్నెల శరశ్చంద్రుని కలిసినట్లు ఉందట. ఈ ఘటనతో సభాప్రాంగణమంతా సూర్యోదయంతో ఒకే కులంలోని కలువలు వాడిపోయి పద్మాలు వికసించినట్లు ఉందట. అంటే కొందరు వరించిన యువరాజ పక్షమున ఆనందంగా ఉన్నారు, కొందరు ఓడిపోయిన వారి పక్షమున ఉండి వివర్ణులయ్యారు. శచీదేవిని ఆరాధించిన స్వయంవర సభ కనుక అక్కడ ఏ గొడవలు జరగలేదు. ఇందుమతీదేవితో అజుని వివాహం సమంత్రకముగా జరిగింది. తన రాజ్యానికి భార్యతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు అజుడు. అంతకుముందు రఘుమహారాజు చేతులు ఓడిపోయిన వారు ఇప్పుడు స్వయంవర సభలో పరాభవం చెందిన వారు అజుని దారిలో అడ్డగించి ఇందుమతీదేవిని అపహరించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏకవీరుడు అసహాయ సూర్యుడు అయిన అజుడు మహావరహస్వామి సముద్రాన్ని నిగ్రహించినట్లు శత్రు సైన్యాన్ని నిగ్రహించాడు. చివరకు సమ్మోహనాశ్రాన్ని ప్రయోగించి విజయం సాధించాడు. పిమ్మట శంఖం పూరిస్తున్న అజుని కవి ఇలా వర్ణించారు: తెలుపు కీర్తికి చిహ్నం. శంఖం చేత పట్టుకున్న అజుడు తన కీర్తిని తనే పట్టుకున్నట్లు, పూరిస్తున్నప్పుడు తన కీర్తిని తానే ఆస్వాదిస్తున్నట్లు వర్ణించారు. చైతన్యోత్సాహంతో నిండుకున్న అజుని సైన్యం ఓడిపోయిన యువరాజుని జెండాలపై ఇలా వ్రాశారు: రఘుమహారాజు కుమారుడైన అజుని చేత మీ కీర్తి మాత్రమే అపహరించబడినది, మీ ప్రాణాలు కాదు. పిమ్మట భయచకితురాలైన ఇందుమతీదేవికి అజయువరాజు రాగా ఆమె సూచన మేరకు చెలికత్తులు అజుని ఇలా కీర్తిస్తున్నారు.
చాలా బాగా చెప్పారండి హిమజి గారు, ధన్యవాదాలు. కాళిదాస్ గారికి దీపశిఖ కాళిదాస్ అని ఎలా పేరు వచ్చిందో అలాగే తాన్నిత్య యోగాత్ కిల తత్ర చర్చ్యాః స్వయం వరక్షోభ కృతామ భావః కాకుత్సముద్దిశ్య సంవత్సరోపి శశామతేన క్షితిపాల లోకః అని శశిదేవిని ఉపాసన చేస్తే వివాహాల్లో అడ్డంకులు ఎలా తొలగిపోతాయో చెప్పారు. అది చాలా పాటించవలసినటువంటి విశేషం. ఇప్పుడు తర్వాత శాంతి ఆగళ్ళ గారు మాట్లాడతారు. శాంతి గారు మాట్లాడండి.
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. రావు చెప్పినట్టు ఆ యుద్ధ భూమిలో ఇల్లుమతి ఎలా ఉంది అంటే కాళిదాసు గారు వర్ణించారట, ముంగుర్ల మీద ధూళి పడి ఆవిడ సమర విజయలక్ష్మిలా కనిపించిందిట. ఈ విధంగా విజయం సాధించి వెనక్కి తిరిగి వెళ్తున్నాడు అజి మహారాజు. ఆయన తిరిగి వస్తున్నాడన్న వార్త రఘుమహారాజుకు తెలిసి అజుడి కొరకు ఎదురు చూస్తున్నట్ట. ఆయన అజుని వార్త విన్నాక రఘుమహారాజు ఇంక నేను శాంతి మార్గానికి వెళ్ళవచ్చు అని అనుకున్నాట. అంటే ఎతి ఆశ్రమానికి వెళ్ళొచ్చు అని. శాంతి మార్గం అంటే సంసార మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళాడు. అజునికి పట్టాభిషేకం చేశాడు రఘుమహారాజు. ఆ మహారాజు పాలన చేస్తూ ఉంటే అందరూ వృద్ధుడైన రఘుమహారాజు యవ్వనుడై పాలన చేస్తున్నాడు అనుకున్నారట. ఎంత చక్కగా చెప్పారు అంటే అజి మహారాజు అచ్చు తండ్రిలాగే ఉన్నాడు, తండ్రిలాగే చేస్తున్నాడు అని. పాలకుడు ఎలా ఉండాలి అంటే శత్రువుల్ని గాలివలే నిగ్రహించాలి అని చెప్పాడు కాళిదాసు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలట, ఎంత దూరం విసిరాలో అంత దూరంలో పెట్టాలట. ప్రజలందరూ ఏకకంఠంతో ఈయనే ప్రభు అని అన్నారట. ఈ విధంగా పాలన చేస్తున్నాడు అజి మహారాజు. ఇక్కడి నుంచి శ్లోకాలు రఘుమహారాజు ఏ విధంగా మోక్ష సాధన చేస్తున్నారో, అదే విధంగా అజి మహారాజు ఏ విధంగా పాలన చేస్తున్నారో వర్ణిస్తారు. అంటే నివృత్తి ప్రవృత్తి మార్గాలు రెండింటి గురించి చెప్తున్నారు. రఘుమహారాజు యొక్క నివృత్తి మార్గాన్ని కాళిదాస్ బహు చక్కగా వర్ణించాడు. లౌకిక ధర్మాల యందు విరక్తి కలిగి ఉన్నాడు రఘుమహారాజు. సన్యసించి వెళ్తూ ఉంటే అజి మహారాజు ఆయన పట్టుకుని ఏడ్చాట. దానికి రఘుమహారాజు, నేను ఈ పురము విడిచి వెళ్తాను కానీ పురం అవతల ఉంటాను, నేను వెనక్కి తిరిగి రాను కానీ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నన్ను చూడొచ్చు అని ధైర్యం చెప్పి వెళ్ళాట. శత్రువుడి సన్యసించిన అగ్నిహోత్ర కర్మ మానరాదు అని చెప్పారు. అంటే నిత్య కర్మ మానకూడదు. పూర్వపు రాజు శాంతిని ఆశ్రయించాడు, అంటే రఘుమహారాజు శాంతిని ఆశ్రయించాడు. ఆయన అస్తమిస్తున్న చంద్రుడి వలె ఉన్నాట. ఇక్కడ అజి మహారాజు ఉదయిస్తున్న సూర్యుడి వలె ఉన్నాడు రాజ్యపాలన చేస్తూ. ఎతికి ఏమి చిహ్నాలో అవి ధరించాడు రఘుమహారాజు. రాజుకి ఏమి చిహ్నాలో అవి ధరించాడు అజి మహారాజు. శత్రువుల్ని ఎలా నిగ్రహించాలి అని మంత్రులతో సంప్రదింపులు చేస్తున్నట్ట ఇక్కడ అజి మహారాజు. అదే సమయంలో మోక్షం పొందడానికి ఏమి చెయ్యాలి అని యోగులతో జ్ఞానులతో చర్చ చేస్తున్నట్ట రఘుమహారాజు. రాజ్యం పాలించడానికి రాజు సింహాసనం పైన కూర్చున్నాడు, రాజసింహాసనం పైన కూర్చున్నాడు అజి మహారాజు. సాధన కొరకు దర్భ ఆసనంపై కూర్చున్నాడు రఘుమహారాజు. శత్రు నిగ్రహం ఎలా చెయ్యాలా అని అజి మహారాజు చూస్తుంటే, ఇంద్రియ నిగ్రహం ఎలా చెయ్యాలా అంటే సమాధి స్థితిలోకి ఎలా వెళ్ళాలి, అంతర్ముఖంలో ఎలా ఉండాలి అని రఘుమహారాజు ప్రయత్నిస్తున్నట్ట. శత్రు కుట్రల్ని భస్మం చేస్తూ ఉంటే జ్ఞానయోగంతో కర్మల్ని భస్మం చేస్తున్నాడు అక్కడ రఘుమహారాజు. ఇక్కడ గురువు గారు భగవద్గీత శ్లోకం చెప్పారు. ఇది 4వ చాప్టర్లో 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దక్ష కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవరి కర్మలన్నీ శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవరి కర్మలన్నీ జ్ఞానాగ్ని చే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితులను పేర్కొనిరి. అజి మహారాజు అర్థశాస్త్ర ప్రకారంగా రాజ్యపాలన చేస్తుంటే త్రిగుణాలను జయించాడు రఘుమహారాజు. ఫలము లభించే వరకు కర్మ చేస్తున్నాడు అజి మహారాజు. పరమాత్మ దర్శనం కొరకు కష్టపడుతున్నాడు, సాధన చేస్తున్నాడు రఘుమహారాజు. ప్రవృత్తి మార్గం చెయ్యాలి కానీ ఎప్పటికైనా నివృత్తి మార్గానికే వెళ్ళాలి అని చెప్పారు ఇక్కడ గురుగారు. రఘుమహారాజు కైవల్యం పొందిన గొప్ప యోగి, బ్రహ్మజ్ఞాని. శత్రువుడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఇంద్రియాలకి అలాంటి లక్షణాలే ఉన్నాయట. ఎంత నిగ్రహించుకున్నా అవి తిరగబడుతూ ఉంటాయి. ఈ రెండూ సమానమే. ప్రతిష్ఠి ప్రసరేషు అంటారు ఈ లక్షణాన్ని. అజి మహారాజు శత్రు విజయంలో, రఘుమహారాజు ఇంద్రియ నిగ్రహంలో విజయం సాధించాడు. రఘుమహారాజు మోక్షం పొందాడు. యోగ సమాధి చేత కైవల్యపదం పొందారు ఆయన. ఈయన ఎటువంటి పురుషుడు అంటే తనదైన జ్ఞాన సాధన ద్వారా బ్రహ్మైక్యం పొందాడు. అజుడు రఘుమహారాజు యతికి ఉచితమైన దేహ సంస్కారం చేయించాడు. సనాతన ధర్మం యొక్క సారం ప్రవృత్తి నివృత్తి ధర్మం. రఘుమహారాజు భార్య పేరు ఎక్కడా చెప్పలేదు. రఘు మహారాజు బహుపత్నీకుడు. ఇక్కడ దిలీప చక్రవర్తి భార్య పట్ట మనిషి పేరు చెప్పారు సుదక్షిణాదేవి, కానీ రఘుమహారాజు భార్య పేరు ఎక్కడా మనకి చెప్పలేదు. దక్షపుత్రికలు చంద్రుణ్ణి వరించినట్లుగా రఘుమహారాజుని అనేక కన్యలు వరించారట. ఈయన బహుపత్నీకుడు, ఈయనని భూపతి అన్నారు. అజమహారాజు పాలన ఎలా ఉంది అంటే భూమి సంతోషించి అనేక రత్నాలని ప్రసవించింది. ఆయన్ని పతిగా పొందిన ఇందుమతి ఒక వీరపుత్రుణ్ణి ప్రసవించింది. ఆ పుత్రుడు ఎవరయ్యా అంటే మీకు తర్వాత స్పీకర్ మీకు చెప్తారు. నమస్కారం.
హలో విద్య గారు ఉన్నారా లైన్ లో? హలో శాంతి గారు ధన్యవాదాలండి, చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు విద్య గారు మాట్లాడతారు. హలో
అన్మ్యూట్ చేయాలనుకుంటాను.
మీరు చూస్తారా?
చూస్తాను.
విద్యా చేయండి అన్మ్యూట్ మీ. ఆవిడ కోచ్కింగ్ జాయిన్
అవ్వలేదా?
వినిపిస్తుందండి ఇప్పుడు? ఇందాక అన్మ్యూట్ అవు. ఆ పసి వీరుడే, ఆ పసిబాలుడే మన దశరథ మహారాజు. అజమహారాజు తన బాలుడైన తన పసి కందుని ఆ దశరథుని చూసి ఎంతో తృప్తిగా ఉన్నట్ట ఆయన. ఎందుకు అంటే గురువు గారు దీన్ని ఈ నెక్స్ట్ ఈ అంశాన్ని చాలా తన్మయత్వంతో చెప్పారు. ఏమిటి అంటే సనాతన ధర్మంలో రుణత్రయ విమోచనం ఎలా జరుగుతుంది అనేది చక్కగా చెప్పారు. దేవరుణము, ఋషి రుణము, పితృరుణము, ఈ సనాతన ధర్మంలో అవి చాలా ముఖ్య అంశాలని, ఇవి తీర్చకపోతే సద్గతి ఉండదు, రుణత్రయ విమోచనం ఉండదు. జీవుడికి పుట్టుకతోనే ఈ రుణాలు ఉంటాయి. దేవరును ఇంద్రియాల్ని అధిష్ఠించిన దేవతాశక్తులు, వాటి వల్ల మనం బతుకుతున్నాం కాబట్టి వారిని వారి రుణం తీర్చుకోవాలి. ఋషి రుణం ఏది ధర్మమో, ఏది జ్ఞానమో, ఏది మోక్షమో, అధ్యయనమో మననం చేయడం వల్ల తెలుస్తుంది కాబట్టి ఋషి రుణం తీరుతుందిట. తర్వాత పితృరుణం ముఖ్యమైన అంశం అని చాలా సార్లు చెప్తూ తమ పూర్వీకుల్ని బ్రతుకున్నంత వరకు తలుచుకోవడం, తన తర్వాత వారిని కూడా తరింపచేయడానికి సత్సంతానం పొందాలి. అలా పొందిన అజమహారాజు తన దశరథుని, తన చిన్నారిని చూసుకుంటూ ఎంతో తృప్తి పొందుతూ ఎలా ఉన్నాడు అంటే ఒక పరిధి దాటిన సూర్య భగవానుడు అఖండంగా ఎలా ఉంటాడో, రుణత్రయం విముక్తుడయ్యాడు అనే ఉద్దేశంతోనూ ఒక రకమైన ఆనందంతో ప్రకాశిస్తున్నట్ట. యజ్ఞం ద్వారా, సంతానం ద్వారా, పితృరుణము, మహాయజ్ఞం ద్వారా దేవతల రుణము తీర్చుకోవాలి. అది చేయగలిగే తృప్తి ఆయనకి ఎంతో ఉందిట. ఏది చేసినా ఆయన పరప్రయోజనం కోసమే చేశాట. పాలకుడికి ఆయనకు ఉండాల్సినవి ఏంటంటే జ్ఞానము, బలము, సంపద, ఈ మూడు ఆయనకి ఉన్నాయట. ఉండి ఆయన శాస్త్ర సత్కారం కోసం తన జ్ఞానం ఎప్పుడు ఉపయోగించేవాట. విద్వాంసుడిని ఎంతో సత్కారం చేసేవాట. పర ఉపకారం కోసమే ఆయన జీవించేవాట. ఇలా ఉంటున్న అజమహారాజు తన భార్య అయిన ఇందుమతితో ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నట్ట. అది ఎలా ఉంది అంటేట ఆ సన్నివేశము స్వర్గలోకంలో ఇంద్రుడు సచీదేవతతో విహరిస్తున్నట్టుగా ఉందిట. వివరిస్తుంటే ఒక వింత జరిగింది. అప్పుడే ఆకాశ మార్గంలో నారద మహర్షి వెళ్తున్నట్ట. నారద మహర్షి వెళ్తూ సూర్యుడు ఎక్కడ ఉదయించి అస్తమిస్తాడో ఆ మార్గంలో ఆయన పయనిస్తున్నాడు కాబట్టి అందుకు ఆకాశ మార్గం అని చెప్పబడిందిట. తన మహతి వీణతో ప్రయాణిస్తున్నట్ట. వీణ మీద ఒక పూలదండ కూడా ఉంది. అది గోకర్ణంలో ఉన్న శివుడికి ఆరాధించడానికి తీసుకెళ్ళడానికి వెళ్తున్నాడు నారద మహాముని. పైగా తన వీణానాదంతో శివుణ్ణి అలరింప చేయాలి, మెప్పించాలి అనుకుంటూ ఆ మహాబలేశ్వరుడి దగ్గరికి, ఆలయానికి వెళ్తున్నాడు. దీన్ని బట్టి మనకి తెలుస్తున్నది ఏంటంటే గోకర్ణంలో ఉన్న ఆ మహాబలేశ్వర క్షేత్రము ఆర్ ఆలయము ఎంత పురాతనమైంది. మనం ఎందుకు దివ్య క్షేత్రాలకు వెళ్ళాలి అనేది గురువు గారికి చెప్పారు. ఏమిటి అంటే ఎందుకు అంటే సామాన్యమైన అంటే మన వాళ్ళు, మనం అందరూ మనలాంటి వాళ్ళు అక్కడ వస్తున్న ప్రత్యేకమైన శరీరంతో వస్తున్న ఈ మహాత్ములని మనం దర్శించలేం, కానీ వారు వస్తారు. ఆ విశ్వాసంతో మనకి మనం వెళ్తే అది క్షేత్రం కాదు, అది మహాదివ్య క్షేత్రం అవుతుంది అని చెప్పారు. సరే, ఇప్పుడు ఇక్కడ మన కాళిదాస్ గారు ఎంత అద్భుతంగా మన మాలని వర్ణించారు అంటే, అదిట అపార్థివయ్యే ఉన్నదిట. అంటే ఏంటి, చక్కగా భూమి యొంద పుట్టిన కానీ పూలు పుష్పాలతో దివ్యలోకంలో వికసించిన పూలమాల కాబట్టి అది దివ్యమైన సుగంధంతో ఎంత అద్భుతంగా వాసన అంతా ఉద్యానవనంలో ఘుమఘుమలాడిచ్చేస్తుంట. ఆ సమయంలో ఏమైందిట, గాలి వేగంగా వీచడంతో ఆ దండ జారి క్రింద పడిందిట. ఎలా పడిందంటేట, వీణకి ఉక్రోషం వచ్చి ఆ ఉక్రోషంతో తన కన్నీరు నీ కార్చినట్టుగా మాల కింద పడిందిట. ఆ మాల మాలలో తుమ్మిదలు కూడా ఉన్నాయట. ఎలా ఉన్నాయి అంటే, తొమ్మిదలు కాటుకు కంటి నుంచి నీరు పడినట్టుగా ఎన్నో కొన్ని వేల తొమ్మిదలు ఉన్నట్టుగా ఉన్నాయట. ఏడు తంతులున్న వీణని పరివాదిని అంటారట. ఆ పరలోకాల్లో వికసించిన పూలు విపరీతమైన సుగంధాలతో కలిగి ఉంది. అది అక్కడ ఉన్న పూల సుగంధాల కన్నా ఎక్కువగా ఉండడంతో తన దివ్య సుగంధ మాల అలాంటి మాల ఇందుమతి వక్షస్థలం మీద పడింది. ఇందుమతి దేవి తన మీద పడిన మాలను చూసి నిశ్చేష్టరాలైపోయి కింద పడిపోయింది, ప్రాణాలు కోల్పోయింది. పడిపోతుంటే పతి అయిన అజమహారాజు పట్టుకోబోయాడు. బలంగా ఎంత బావడే బలంగా పడిందంటే ఆయన కూడా ఆవిడతో పాటు పడిపోయాట. ఇక్కడి నుంచి అత్యద్భుతమైన కరుణారసం మనకి తెలుస్తోంది. ఒక ద్వీపజాల త్రైల బిందువుతో సహా క్రింద పడినట్టుగా ఉందిట ఆమె మరణించిపోయింది. ఈయన తేరుకున్నారు, దీపం పోయింది, నూనె మిగిలింది. దాంతో ఆయనకి ఎంతో వేదన కలిగింది. అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వేదన కలిగింది. పక్షులు కూడా వేదన కలిగాయి. ఇద్దరు ఆయుష్ ఇద్దరు ఒకేసారి పడిన ఆయుష్ లేక ఆవిడ మరణించారు. క్రింద పడిన ఆయుష్ శ్వేషం ఉండడం ద్వారా ఆయన లేచారు. ఎంతో శోషించారు, ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నారు. తీగలు తెగిన వీణలాగా ఉందిట ఆవిడ. ఆ కరుణరసం ఎలా ఉందంటే కళావీహనం అయిన చంద్రుల్లాగా ఉన్నట, భోరుమని ఏడుస్తున్నట. ఎంత బలమైన ఇనువైన అగ్నితో కలిసినప్పుడే కదా మెత్తపడుతుంది. ఆయనలో ఉన్న కారుణ్యరసం అంత బాధతో బయటపడిపోయింది. ఇక్కడ రఘువంశంలో అజమహారాజుని యొక్క దుఃఖము, కుమార సంభవంలో రతీదేవి యొక్క విలాపము అన్యోన్య దాంపత్యం చూపిస్తోంది అంటూ గురువుగారు చెప్పారు. ఎలా పోయింది అంటే, తల్లి ఎలా పోయింది అంటే పువ్వుతో పోయింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది అంటే, పువ్వే చంపగలిగితే దేనితోనైనా చంపగలడు చంప ఆ యముడు అని తెలుస్తుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొట్టాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మృదువైన వారిని మృదువైన వాడితోనే కొట్టాలి తీయాలి అని ఇక్కడ భావన తెలుస్తోంది. మృదువైన నా భార్యని మృదువైన నా భార్యని అనుకుంటూ ఆ యముడు ఒక పువ్వుతో తీసేశాడు. అదే దండ నాకు తగిలింది, కానీ నాకేమి ఏమీ అవలేదు. ఒకడికి విషం అయితే ఇంకొకరికి అమృతం అవుతుంది అని ఆయన విచారించాడు. ఏదైనా మరణానికి కారణం అవచ్చు అనుకుంటూ పిడుగులాంటి పువ్వుదండ బ్రహ్మదేవుడు విసిరాడా, గతంలో నేను ఎన్నో అపరాధాలు చేశాను కదా దేవి, నన్ను కోపగించుకోలేదు ఎన్నాడు, నన్ను ఎప్పుడూ క్షమించావు. ఇప్పుడు హాయిగా నేను నీతో మాట్లాడుతుంటే నన్ను వదిలి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు దేవి. అజమహారాజు దుఃఖంతో భార్య వైపు భార్యను ఎన్నో ప్రశ్నలు వేశాడు. అసలు ఇద్దరం కింద పడిపోయినప్పుడు నేను మూర్చిపోయాను, కానీ నువ్వేమైపోయావు, నువ్వు నన్ను వదిలి ఇలా వెళ్ళిపోయావు, ఏంటి దేవి అనుకుంటూ గాలికి నీ ముంగుర్లు కదులుతున్నాయి. కాసేపు కూడా నువ్వు కదులుతున్నావేమో, కాసేపుట్లో నువ్వు నాకు కదులుతావేమో, అయ్యో తల్లి, ఓ దేవి, నన్ను కదిలించు, నన్ను అనుగ్రహించు. హిమత్ పర్వతంలోని గుహల్లోట చీకట్లు ఉంటాయి, కానీ ఒక లత ఉంటుంట, దాని పేరేంటి అంటే తృణజ్యోతి లత. ఆ లత వల్ల ఆ గుహలన్నీ మళ్ళీ విద్యుత్ దీపాల్లాగా వెలిగిపోతుంటాయి. నువ్వు ఆ లత లాగా అయ్యి మళ్ళీ నాకు నా అంధకారాన్ని పోగొట్టు. ఓ దేవి, నేను నిన్ను మళ్ళీ కలుస్తానా, నా చేతులతో నిన్ను దహింపు చెయ్యాలి. అయ్యో, నీ శరీరాన్ని కట్టెల మీద ఎలా పెడతాను నేను, నీ శరీరం ఎంత మృదువైందో నాకు, ఎంత మృదువైందో నాకు ఒక్కడికే తెలుసు. చిగురాకులు పెట్టిన సయ్య మీద కూడా నువ్వు పెడితేనే కదిలిపోయే నీ శరీరం ఇప్పుడు చితి మీద నేను ఎలా పెట్టవలసి వస్తుంది. అసలు నేను చితి మీద ఎలా పేర్చగలను దేవి, ప్రియమైన ఈ తియ్యని మావి చెట్టుని నీకెంతో ఇష్టం, ఆ వృక్షం పక్కన ఉన్న లతతో నువ్వు వివాహం చేస్తానన్నావు కానీ చేయకుండానే వెళ్ళిపోయావు. ఒకసారి లేచి లేవవా దేవి, ఒకసారి వివాహం చేయవా, తర్వాత నీ చేతులతో పెంచిన అశోక వృక్షాలు ఉన్నాయి వాటి పూలు నీవు పెట్టుకుంటానన్నావు, కానీ అవేంటి అయ్యో, ఆ పూలు ఇప్పుడు నీ మృతదేహానికి నేను అలంకరించాలా? చూడు చూడు, నీ పెంచి పోషణ ఈ తీగ నుండి పూలు రాలిపోతున్నాయి. అవి ఎలా రాలుతున్నాయంటే కన్న బిడ్డలో పోషించిన తల్లి పోయిన తర్వాత బిడ్డ కళ్ళ నుండి కన్నీరు జారినట్టుగా ఉన్నాయి. అయ్యో దేవి, మిమ్మల్ని నన్ను ఒడిచి మా అందరినీ ఒడిచి నువ్వు వెళ్ళిపోయావు. నీ నిశ్చయం ఇది చాలా కఠినమైంది సుమా. నువ్వు మన బిడ్డ అయిన దశరథుడిని చూడు, ఎలా ఉన్నాడు వాడు? శుక్లపక్షమి పాడ్యములా ఉన్నాడు. చంద్రుల్లా నేను ఏకరస అభిరుచికి భిన్నంగా నాకు ఏది రుచించట్లేదు. దాంపత్యంలో ఇంతకన్నా కరుణరసం మనకి ఎక్కడా కనిపించదేమో. ఆయన ఎంతో అలా బాధపడుతూ, ఇదిగో నాలో ధైర్యం పోతోంది, నా పాట ఆగిపోయింది దేవి, నా రాజలంకారాలు కూడా కళకళ పోతుంది, కళా వెళ్ళిపోతుంది. నువ్వు నాకు ఎన్ని రకాలుగా అనుగ్రహించావు, ఒక గృహిణిగా అనుగ్రహించావు, ఒక మంత్రినిగా సలహా ఇచ్చావు, ఓ మిత్రురాలుగా నాకు ఎంతో సాయం చేసావు, నీతో నేను ఎంతో సమయం వెచ్చించి ఎంతో సుఖం అనుభవించా, ఒక శిష్యురాళ్ళ దగ్గర ఎన్నో లలిత కళలు నేర్చుకున్నావు. ఇలా ఉన్న నన్ను దయచేసి దయలేని మృత్యు నా నుంచి నిన్ను వేరు చేసింది, నేను ఒక్కడిని ఇలా మిగిలిపోయాను, మృత్యు నిన్ను అపహరించింది అంటూ బాధపడ్డాడు. ఐశ్వర్యాలు నువ్వు ఇచ్చినప్పుడు నాకు సుఖం, నువ్వు ఉన్నప్పుడు నాకు ఐశ్వర్యాలు సుఖం ఇవ్వలేదు దేవి, నువ్వు ఇప్పుడు లేనప్పుడు ఐశ్వర్యాలతో నాకు పనే లేదు అంటూ ఇలా బాధపడుతూ ఉంటే, కానీ నాకు నిన్ను వదిలేసి మరణించాలనుకున్నా, కానీ లోక నింద ఒకటి ఉంది కదా, లోక నింద రాకుండా గురి కాకుండా విద్వాంసుడై నేను ఆ భార్యతో పాటు చనిపోయాడు అనే లోక నింద ఒకటి ఉంటుంది కదా, దానికోసం నేను దేహం త్యజించలేన దేవి అనుకుంటూ పట్నం వైపు వెళ్ళాడు. 10 రోజులు అంత క్రియలు పూర్తి చేశాడు. పూర్తి చేసి ఎంత రాజమహారాజును చూసిన అయోధ్య వాసులందరూ ఎంతో 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 విలపించారు. విలపించినప్పుడు ఆయన దుఃఖం పోవడానికి వశిష్ఠ మహారాజు తన శిష్యుణ్ణి పంపారు. ఆయన రాలేకపోయారు, యజ్ఞదీక్షలో ఉన్నారు, ఆయన ఊరు పొలిమారి దాటకూడదు, అందుకని అజమహారాజు దగ్గరికి వశిష్ఠ మహర్షి ఉపదేశంతో ఒక తన శిష్యుణ్ణి పంపించారు. ఎందుకు పంపించారంటే జ్ఞానంతో వివేకంతో ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఒక ప్రత్యేక సందేశం పంపించారు. అప్పుడు అన్నారు ఆయన, అజమహారాజు దగ్గరికి వచ్చి ఆయన్ని దుఃఖం చేత నీ మనసు దారి తప్పింది, దానిని మళ్ళీ దారిలోకి తీసుకుని రావడానికి నన్ను గురువుగారు పంపారు, సుఖాలకి దుఃఖాలకి మనసు పొంగించకూడదు కృంగించకూడదు అనుకుంటూ చెప్పి, మా గురువు గారు త్రికాల ద్రష్ట, త్రిలోక ద్రష్ట, ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు ఒకప్పుడు నువ్వు ఇది ఆలోచించి నువ్వు ఈ రకంగా నీకు చెప్తాను, ఏమి అయింది అంటే నువ్వు ఇది తెలుసుకుని నువ్వు నీ దుఃఖంలోంచి బయటపడతావు. ఒకప్పుడు తృణబిందు అనే మహాముని తపస్సు ఆచరిస్తున్నాడు, ఆ తపస్సు భంగం కోసం హరిణి అని ఒక అప్సరస పంపాడు, మనో నిగ్రహం పరీక్షించడానికి వీళ్ళని ఇంద్రుడు పంపుతూ ఉంటాడు, అది తన పదవి భంగానికి కోసం కాదు, అసలు వీరు అంతటి మనో నిగ్రహం ఉందా అని పరీక్షించడం కోసం మాత్రమే తన తపస్సుకు భంగం కలిగించిందని ఆ తృణబిందు మహాముని శపించాడు అప్సరసని. అప్సరస దీనంగా వేడుకోగా అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు మళ్ళీ మానవ మాతృలాగా పుట్టినప్పుడు, అప్పుడు నువ్వు మానవ కన్యగా పుట్టినప్పుడు నీకు ఒక పుష్పము నీకు తగిలినప్పుడు నువ్వు మరణము సంభవిస్తుంది నీకు, అప్పుడు మరణం సంభవించాక మళ్ళీ నువ్వు తిరిగి అప్సరసవులు అవుతావు అని చెప్పారు. ఆ హరిణి అనే అప్సరసే విదర్భరాజ్యంలో ఇందుమతిగా జన్మించింది, ఆమె నువ్వు వివాహం ఆడి చేసుకున్నావు, ఆమె దివ్య కుసుమాన్ని చూసింది, శాప విమోచనం అయింది, ఆ అప్సరస మరి తిరిగి స్వర్గానికి వెళ్ళింది, దుఃఖించక నాయన అని చెప్తూ నీకు ఇప్పుడు ఈ శరీరం చెప్తూ తర్వాత బాగా ఏడుస్తున్నావు, ఆవిడ వస్తుందా, దుఃఖం తట్టుకోలేక నువ్వు మరణిస్తే ఆవిడ వస్తుందా అని ఒక గొప్ప విషయం చెప్పారు. తర్వాత మిగతా విషయాలు ఎన్నో చెప్పారు వశిష్ఠ మహాముని యొక్క శిష్యుడు. అది అంతా మన తర్వాత స్పీకర్ అయిన వీణగారి ద్వారా తెలుసుకుందాం. శ్రీకృష్ణం శరణం.
ధన్యవాదాలు విజయ గారు. అజమహారాజు భార్య వియోగాన్ని కళ్లకు కట్టినట్టుగా వర్ణించారు. ఇక్కడ శాంతి గారు చెప్పిన దాంట్లో మననం చేసుకోవాల్సిన విషయాలు, వశిష్ఠ మహర్షి సప్త సముద్ర జలాలతో అర్జుణ్ణి మహారాజుగా అభిషేకించిన తర్వాత ఆయన వర్ణిస్తూ కాళిదాస్ గారు, సబభూవ దురా సదా పరై గురుణాధార్య విదాకృత క్రియ పవనాగ్ని సమాగమోహ్యయం సహితం బ్రహ్మ యదస్త్ర తేజస అని అగ్నికి గాలి తోడైనట్లు అజమహారాజు క్షాత్ర తేజస్సుకి బ్రహ్మ తేజస్సు తోడైనది అని వర్ణించారు. అలాగే కాళిదాసు గారు చెప్పిన ప్రవృత్తి నివృత్తి శ్లోకాల గుత్తి చాలా ముఖ్యమైనదని గురువు గారు చెప్పారు. అలాగే రఘుమహారాజు గారు మహావైరాగ్యంతో యత్యాశ్రమం స్వీకరించి యోగేనాంతే తనుత్యజాం అని యోగ మార్గం ద్వారా శరీర త్యాగం చేసి కైవల్యాన్ని పొందడం కూడా బాగా వర్ణించారు. అలాగే విద్య గారి దాంట్లో ఉన్న ముఖ్యమైన విషయాలు, దశరథిని పుట్టుకని విశేషంగా కాళిదాసు గారు వర్ణిస్తూ దశరశ్మి శతోపమద్యుతిం యశసా దిక్షు దశస్వ విశ్రుతం దశపూర్వ రథం యమాఖ్యయ దశకంఠారి గురుం విదుర్బుధాః అని దశకంఠారి గురుం అంటే రావణాసురుణ్ణి చంపే రాముని తండ్రి అయిన దశరథుడు పుట్టాడు అని విశ్వనాథ్ గారు అన్నట్లు వ్రాస్తే రామకథే వ్రాయాలని కాళిదాసు గారు రఘువంశం వ్రాయడానికి ముఖ్యోద్దేశం రామకథ చెప్పడమే అని అన్నారు. ఇప్పుడు తర్వాత స్పీకర్ వేణుగారు మాట్లాడతారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణమ్మ. పాత్రలు అనే రఘువంశంలో పాత్రలతోటి మన పురాణ వాంగ్మయం అలాగే మన గురువు గారు ధర్మాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. ధర్మం రెండు రకాలుగా ఉండాలి మానవ శరీరంతో పుట్టినప్పుడు. మోక్షం కోసం ఆశించటం ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ. అది లేకపోతే కనీసం ధర్మాచరణతో ఉత్తమ లోకాలకైనా వెళ్ళాలి. ఈ రెండు చేసిన వారి గురించి మన ఈ రఘువంశంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న చరిత్రలు. అజమహారాజేమో నివృత్తి మార్గంలోకి వెళ్ళి ముక్తి సాధన కైవల్యం పొందారు, అది మనం విన్నాము. అలాగే రఘుమహారాజు ఆయన కూడా ధర్మగానే పాలన చేసి ఆయన లంపటం వల్ల బంధం వల్ల స్వర్గాది లోకాలని అధిరోహించారు. వశిష్ఠులు వారి శిష్యులు వచ్చి వారిని ఓదారుస్తూ ఉన్నారు కదా, దానిలో మనకి క్విక్ గా మనకి తెలిసిన మూడు శ్లోకాలు మనకి శంకర భగత్పాదుల వారి దుఃఖ విమోచన శ్లోకాలని ఉంటాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని శుతాలయ అంది ఆరు శ్లోకాలు అవి. అందులో ఇంకొక శ్లోకం ఉంటుందండి, ఇదం కాష్టం ఇదం కాష్టం నద్యాం వహతి సంగమం సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్ర పరివేదన అని. ఇద్దరు కర్మ వల్ల కలుస్తాము, కర్మ వల్ల విడిపోతాము, దాంతో దుఃఖం ఏంటి అని అదే ఇక్కడ చెప్తున్నారు. స్వకర్మభి గతయో భిన్న పదాహ దేహినాం అలా అని వారు ఓదారుస్తూ ఉన్నారు. నువ్వు ధర్మాన్ని అతిక్రమించకూడదు, నీకు సుఖ సమయంలో సమంగా ఉండటం తెలిసింది కానీ బ్యాలెన్స్డ్గా, దుఃఖ సమయంలో ఉండలేదు, ఎందుకు ఇలా కూలిపోతున్నావు, నువ్వు అచలుడివి అచలోయం సనాతన అంటే రఘుమహారాజుని అంటున్నట్టు అజమహారాజుని అంటున్నట్టు ఒక రకంగా అనిపిస్తుంది కానీ మనలో ఉన్న ఆత్మతత్వాన్ని ఆయనలో ఉన్న ఆత్మతత్వాన్ని ఉద్దీపనం చేస్తున్నారు. నువ్వు ఆత్మవి, నువ్వు అచలుడివి, నువ్వు వీటన్నిటికీ దుఃఖపడకూడదు. అలాగే శోకిస్తూ కూర్చుంటే చనిపోయిన వారికి చేయాల్సిన పిండోద క్రియలు చేయకపోతే ప్రేతలు వేదన పడతాయి. కర్మ క్రియాకర్మలు జరిగే ముందు పార్థివ దేహాన్ని ప్రేత అంటారు, జీవుని ప్రేత అంటారు, తర్వాత పితృదేవతలు అంటారు అని గురువుగారి ఆ విజ్ఞానం కూడా చెప్పుకొచ్చారండి. అలాగే మనం భగవద్గీతలో చదువుకున్నట్లు అవ్యక్తాదిని భూతాది వ్యక్తమధ్యాని భారత అన్నట్టు మరణం అంటే లేకపోవడమే సహజము, ఉండటమే వికృతి అసహజము. ఎందుకంటే ఇది తొమ్మిది రంధ్రాలు తోలుతుంది, ఇందులో ఉండడం చాలా వింతైన విషయము అని ఇలాగా ధర్మాలన్నీ ప్రబోధిస్తున్నారు ఆయన. నువ్వు మాత్రం మిగులుతావా, నీ భార్య పోయిందని ఏడుస్తున్నావు, పోనీ చచ్చిపోయి వెళ్ళిపోయావు అనుకో, నీకు ఆవిడ వెళ్ళిన లోకానికే నువ్వు వెళ్తావని గ్యారంటీ లేదు కదా. సో అందుకోసమని మీ ఇద్దరికి కర్మ రుణానుబంధం అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది, క్రియాకర్మలు చెయ్యని. అయితే ఇవన్నీ విన్నారు అజమహారాజు, వారికి నమస్కరించారు, కానీ హృదయంలో ఆయన ఆవహించి ఉన్న దుఃఖం వల్ల ఈ మాటలేవి లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇదండి, గురువాక్యాలు ఎందుకు వెళ్ళవు లోపలికి అంటే అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల. అజ్ఞానం ఏంటి? అజ్ఞానం అంటే భగవద్గీత నుంచి తెచ్చి చెప్పుకుంటే నేను కానిది నేను అనుకోవడం, నేనేదో తెలుసుకోలేకపోవడం, ఈ దేహాన్ని నేను అనుకోవడం, పక్కనొచ్చే దేహాలన్నీ నా బంధువులు నా వాళ్ళు అనుకోవడం, అదే అజ్ఞానం అని చెప్పారు. సరే, అయినా సరే అజమహారాజు ఆయన చేయవలసిన కర్మలన్నీ పూర్తి చేసి రాజ్యభారం వహించారు, కానీ ఆయన మా హృదయంలో దుఃఖం మర్రి విత్తనంలాగా పాతకుపోయింది, అది మర్రి చెట్టులాగా విస్తరించిపోయి ఆయనే కూల్చేసే స్థాయికి వచ్చింది. ఆయన శరీరం బాగా రోగతప్తం అయిపోయింది. దశరథుడికి 8వ ఏడు వచ్చే వరకు రాజ్యపాలన వహించి 8వ ఏడు వచ్చినాక పట్టాభిషేకం చేసి ఆయన శరీర విహ క్రియా సాధనకి కూడా పరికిరాని దశకు వచ్చేసిందని తను చేయాల్సిన దాన ధర్మాలు అన్ని చేసి ప్రాయోపవేశం చేశారు. ప్రాయోపవేశం అంటే ఆత్మహత్య కాదు, ప్రాపర్ గా చేయాల్సిన ధర్మాలని చేసి ఆహారం భర్జించి శరీరాన్ని విడవడం, ఇది ఆత్మహత్య కంపేర్ చేయకూడదని గురువు గారు చెప్పారండి. ఈ ప్రాయోపవేశం చేసి వింతగా వెళ్ళి స్వర్గంలో ఆహారిణి ఇందుమతిని కలుసుకున్నారు, పుణ్యలోకాలు చేరుకున్నారు. ఇది చాలా రేర్ గా అవుతుంది మళ్ళీ ఇద్దరు కలుసుకోవడం. రఘు మహారాజు విముక్తి పొందాడు, అలాగే ధర్మంతో లంపటం వల్ల స్వర్గాన్ని పొందాడు అజ మహారాజు. మనం రఘువంశం చూస్తున్నాం కదా, రామరాజు
హలో హలో
రామరాజ్యం అంటుంటే రామరాజ్యం అని పేరు వచ్చింది కానీ వంశీయులు రాముడు తండ్రి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే నారాయణుడు పుడతాడు అనేది ఇక్కడ దశరథ మహారాజు క్వాలిటీస్ అన్ని చూపిస్తున్నారు. దుఃఖితుడు, బహుభార్యులు ఉన్నారు, ఇవన్నీ కాదు దశరథుడు అంటేని ఆయనలో ఉన్న మంచి గుణాలన్నీ చూపిస్తున్నారండి. ఆయన సమాధి, ఆయన జితేంద్రుడు అంటే నియమంతో ఇంద్రియ నిగ్రహం చేసేవాళ్ళు, పాలకుల్లో అగ్రగణ్యుడు, జ్ఞానము పరాక్రమంలో కలయిక, మహారథుడు, 10,000 మంది ధనుర్ధారులను ఒకేసారి ఎదుర్కొంటారు, అలాగే ఆయన్ని క్రౌంచుగారి అని సుబ్రహ్మణ్యుడితో అంతటి పరాక్రమం కలవాడని చెప్తున్నారు. రాజవంశీయుడు మన అజుడు రఘువులాగా పరిపాలన చేస్తున్నారు. దండధరుడు అర్థపతి, ఆయన్ని దిక్పాలకులతో కూడా పోలుస్తున్నారు, సమానంగా సంపద ఇవ్వటం, కుబేరుడు వరుణులాగా, అలాగే అసత్పురుషుల్ని నియమంతో దండించటం యముళ్లాగా, సమవర్తి. సమానంగా సంపద ఇవ్వటం అంటే ఇక్కడ గురువు గారు శ్రమకి అనుగుణంగా ఫలం గురించి చాలా కూలంకషంగా చర్చించారు. ఉచితం అనేది సముచితం కాదు, ఎవరి శ్రమకి తగ్గ ఫలితాలు వాళ్ళు ఇవ్వాలి. అదంతా రఘువంశం పరిపాలనలో బాగా జరుగుతుంది, దశరథు పరిపాలనలో జరుగుతోంది అని చెప్పారు. అలాగే ఆయన అరుణ తేజస్సుతో ఉంటారు, దుర్వ్యసనాలేమీ లేవు. ముఖ్యంగా సప్త వ్యసనాలని కామజనిత వ్యసనాలు, క్రోధజనిత వ్యసనాలు అని విభాగం చేస్తారు. వాటిల్లో ఏవీ లేవు, ముఖ్యంగా వేట అనే వ్యసనం ఆయనకి లేదని చెప్పారు. ఇది మనకి ఫ్యూచర్ కోసం గుర్తుపెట్టుకోవాలి. వేట, జుదం, మధుపానమేమో కామజనిత వ్యసనాలు, అలాగే సారీ జుదం మధుపానం కామజనిత వ్యసనాలు, వేట క్రోధజనిత వ్యసనం. అలాగే ఇన్ని ఇంత సత్శీలుడైన దశరథుడి వాక్కు గురించి 3 మాటలు చెప్పారండి. ఆయన వాక్లో 3 క్వాలిటీస్ ఉన్నాయట, దీనత్వం ఉండదు, అసర్టివ్, అలాగే పరిహాసానికి కూడా అబద్ధం ఆడు, పరుషత్వం ఉండదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, ప్రియ సత్యం అప్రియం అంటారు కదా అలాగనమాట. ఈయన సమవర్తి అని చెప్పారు కదా, కరుణ ఉంది, రక్షణ శిక్షణతో చేస్తున్నారు, అగ్నిచంద్రుల తేజస్తో ఉన్నారు అని ఇలాగా రామచంద్రుడి తండ్రి గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత భాగం కంటిన్యూ చేస్తారండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ.
ధన్యవాదాలండి వేణు గారు. దీన్ని మీరు చెప్పిన దాంట్లో ముఖ్యమైనదాన్ని మన్నం చేసుకోవాల్సినవి ఏంటంటే, భార్యావియోగంతో బాధపడుతున్న అజమహారాజును ఊరడిస్తూ వశిష్ఠ మహర్షి ఆయన శిష్యునితో చెప్పి పంపించిన సందేశం చాలా బాగుంటుంది. రుదతా కుతయేవ సా పునర్భవతా నానుమృతాపి లభ్యతే పరలోక జుషాంస్వ కర్మభిహి గతయో భిన్న పథాహి దేహినాం అని, పరలోకాలకి వెళ్లే మానవుల గమ్యస్థానాలు గతులు వేరు, అలాగే ఒక వ్యక్తి మరణించడం అంటే తన చోటికి తాను చేరడమే. జీవుడు శుద్ధ చైతన్యం నుంచి వేరుపడి తాను జనన మరణాలు గల జీవిని అని భ్రమిస్తున్నాడు, అందువల్ల మరణించుట శోకించుటకు తగినది కాదు అని అర్థం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, దశరథుని పాలన గురించి చెప్తూ ఆయన ఉదయించే సూర్యునిలాగా ప్రసన్న తేజస్సు, యమునిలాగా సమదృష్టి, కుబేరునిలాగా ఐశ్వర్య వితరణ, వరుణునిలాగా ఐశ్వర్య వృష్టి ఇస్తున్నాడు అని వర్ణించారు. తర్వాత స్పీకర్ గారు రానందు వల్ల నేనే మాట్లాడుతున్నానండి. దశరథ మహారాజు బాలుని వర్ణిస్తూ ఆయన్ను అనల సోమజ్యుతి అని అన్నారు. అంటే అగ్ని యొక్క తేజస్సు, చంద్రుని యొక్క ప్రసన్నత కలిగిన వాడు అని అర్థం. ఈయన అఖండ భూమికంతటికి చక్రవర్తిగా పాలన చేస్తూ ఆయన్ని మించిన వారు లేరు అని అనిపించుకున్నారు. రాజనీతి శాస్త్రంలో 12 రాజమండలాలు ఉంటాయి. వీళ్ళందరినీ పట్టి ఉంచే నాభి మూలమైన వాడిని విజిగీషుడు అని అంటారు. అటువంటి నాభి విజిగీషుడు అయిన దశరథ మహారాజు ని కోసల రాజకన్యకైన కౌసల్య, మగధ రాజకన్యకైన సుమిత్ర, కేకయ రాజకన్యకైన కైకేయి వరించారు. కొండల కూతుళ్ళైన నదులు సముద్రాన్ని ఆశ్రయించినట్లు వారు దశరథుని వరించారు. ఇంద్రుడు ఉత్సాహ ప్రభు మంత్రశక్తులతో ప్రకాశిస్తున్నట్లు, అలాగే లోకపాలకుడైన భగవంతుడు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులతో ప్రకాశిస్తున్నట్లు దశరథుడు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో ప్రకాశిస్తున్నాడు. ఒకనాడు ఆయన వసంత ఋతువులో వేటకు వెళ్లాడు. వేటకు వెళ్లిన దశరథుని వర్ణిస్తూ కాళిదాసు గారు చెప్పిన ఈ శ్లోకంలో భావోన్నత్యంతో పాటు శబ్ద సౌందర్యం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నరపతిశ్చకమే మృగయారతిం సమధుమన్మధుమన్మధ సన్నిభ అని ఆ మధు మన్మధు శబ్దాల్ని చాలా సుందరంగా వాడారు. అంటే దశరథ మహారాజు విష్ణువులాగా రక్షకుడు, వసంత ఋతువులాగా యవ్వనంలో ఉన్నాడు, అలాగే మన్మధుడిలాగా సౌందర్యం కలవాడు అని అర్థం. ఆయన వేటాడుతూ ఉత్సాహంగా తమసా నదీ తీరానికి రాత్రివేళ చేరుకుని ఒక చెట్టు వెనకాల ఉండగా ఒక ముని బాలకుడు నదిలో కుండ ముంచుతుండగా వచ్చిన శబ్దం విని ఏదో జంతువు జలపానం చేస్తోందని అనుకుని శబ్దభేది విద్యతో సరస్సుకు అటువైపు వస్తున్న శబ్దాన్ని అనుసరించి బాణం ప్రయోగించగానే హా తండ్రి హా నాయనా అని అరుపు వినపడేసరికి గుర్రం మీద ఆవులి ఒడ్డుకు వెళ్లేసరికి అక్కడ బాణం గుచ్చుకుని పడి ఉన్న మునికుమారుని చూసి చాలా బాధపడ్డాడు. ఆ బాలుడి కోరిక మేరకు అంధులు వృద్ధులైన అతని తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లి తాను అజ్ఞానంతో చేసిన పని ఎంతో బాధతో వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు ఎంతో బాధపడుతూ వాళ్ళ కుమారుడి శరీరం నిమిరేసరికి వాళ్ళకి బాణం తగులుతుంది. ఆ బాణాన్ని పెరికివేయమని కోరగా దశరథుడు బాణాన్ని పికిలిచ్చగా ఆ ముని బాలకుడు మరణిస్తాడు. అప్పుడు దుఃఖితులైన తల్లిదండ్రులు దశరథుణ్ణి వాళ్ళ అశ్రుజలాలతో ఇలా శపిస్తారు, నువ్వు నీ జీవితపు చరమాంకంలో మాలాగే పుత్రశోకంతో బాధపడతావు అని. దశరథునికి ఇది వినంగానే భయంతో పాటు ఒక రకమైన ఆనందం కూడా కలిగింది. ఎందుకంటే అప్పటిదాకా ఆయనకి పుత్రులు లేరు. అప్పుడు వాళ్ళకి ఆయన ఇలా అన్నారు, మీ శాపం నాకు ఒక రకంగా వరం. మీ శాపం అనే మంట మా వంశాన్ని నిలబడడానికి కలిగే సంతానం అనే బీజానికి దోహదపడుతోంది అని వాళ్ళకి నమస్కరిస్తాడు. వాళ్ళ కోరిక మీదట వారికి పుత్ర దహనానికి ఏర్పాట్లు చేస్తాడు. ఆ వృద్ధ తల్లిదండ్రులు కూడా వారి శరీరాన్ని త్యజిస్తారు. ఆ తర్వాత దశరథుడు తప్పు చేశాననే బాధ తొలుస్తూ ఉంటే రాజ్యాన్ని చేరుకుంటాడు. ఇక్కడ దశమ సర్గ నుంచి శ్రీరామ కథ మొదలవుతోంది. కొంతమంది వ్యాఖ్యాతలు రామకథ ఉన్న సర్గలన్నిటికీ రాముని స్మరిస్తూ ఒక్కొక్క శ్లోకం రాశారు. ఆశంసే నిత్యం ఆనందం రామనామ కథామృతం సద్భి సశ్రవణైర్ నిత్యం పేయం పాప ప్రణోదితుం. ఎల్లవేళలా ఆనందాన్నిచ్చేది సత్పురుషులు నిత్యము తమ చెవులనే దోషిళ్లతో త్రాగేది పాపాన్ని పోగొట్టి చిత్తశుద్ధిని కలిగించేది రామకథామృతం. ఆ తర్వాత దశరథుడు అలా బహుకాలం సుమారు 10,000 సంవత్సరాలు పాలించిన తర్వాత ఋష్యశృంగాది ఋషులు దశరథుని చేత సంతానం కొరకే పుత్ర కామేష్టిం చేయిస్తారు. అదే సమయంలో రావణాసురుని చేత పీడింపబడుతున్న దేవతలు విష్ణువుని ఆశ్రయించారు. దేవతలు ఆశ్రయించగానే కాల విలంబం లేకుండా కార్యసిద్ధికి సూచకంగా విష్ణుమూర్తి దేవతలు ఆయన సమీపిస్తున్న సమయంలోనే యోగ నిద్ర నుంచి లేచారు. లక్ష్మీదేవి ఆయన పాదాలను శృతి మెత్తగా ఒత్తుతూ ఉన్నారు. విష్ణుమూర్తిని ఈ శ్లోకంలో వర్ణించారు, భోగి భోగాసనాసీనం దజురుసు స్తం దివౌకసహ తత్ఫణా మండలో దర్చిర్ మణిజ్యోతి విగ్రహం అని. విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేవగానే ఆదిశేషుడు సింహాసనమయ్యి ఆయన 1000 పడగలు ఎందున్న మణులు కాంతులు వెదజల్లుతూ విష్ణుమూర్తి శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న సమయమందు దేవతలు ఆయన్ని దర్శించుకున్నారు. అక్కడ విష్ణుమూర్తి యొక్క పంచాయుధములు అయిన సుదర్శన చక్రం, పాంచజన్య శంఖం, సాంగధనువు, నందక ఖడ్గం, కౌముది గదా ఆయన స్తోత్రం చేస్తున్నాయి. ఈ పంచాయుధాలను స్మరిస్తే రక్షణ కలిగి భయం పోతుంది. అక్కడ గరుత్మంతుల వారు కూడా శ్రీహరిని సేవించుకుంటూ ఉన్నారు. గరుత్మంతుల వారిని స్మరిస్తే విషబాధలు రోగబాధలు తొలగిపోతాయి. అప్పుడు మంత్రముల వంటి 17 శ్లోకాలతో దేవతలు విష్ణుమూర్తిని స్తుతిస్తారు. స్వస్తి. ఇప్పుడు తర్వాత స్పీకర్ రమా జయంతి గారు మాట్లాడతారు.
శ్రీ గణేశాయ నమః. వాసుదేవ సర్వమిదం. ఇందాక చెప్పినట్లు శ్రీరామచంద్రుని అవతారార్థం దేవతలు నారాయణమూర్తిని వేడుకునే స్తోత్రం 17 శ్లోకాలు. ఇప్పుడు చెప్పుకుందాం మనం అర్థమును. గురువుగారు చెప్పింది, గురువుగారు ప్రాప్య వస్తువైన పరమాత్మ లక్షణాలు, ఆ పరమాత్మని పొందటానికి మనకు కావలసిన అధికార లక్షణాలను ఇక్కడ విశదీకరించారు. ముందుగా ప్రాప్య వస్తు లక్షణాలు చెప్పుకుందాం. పరమాత్మ నిర్వచనంతో మొదలవుతోంది, సృష్టి స్థితి లయకారుడిగా ప్రకాశించే ఏకమైన పరతత్వం పరమాత్మ, యజ్ఞస్వరూపుడు, సప్త సామముల చేత పొగడబడి సప్త సముద్రాల్లో వసించి సప్త జ్వాలల్లో ప్రకాశించి సప్త లోకాలకు ఆశ్రయమైన వాడు పరమాత్మ, నిర్గుణుడైన చతుర్ముఖాలతో సృష్టి చేసి చతుర్విధ పురుషార్థములు, చతుర్యాగములు, చాతుర్వర్ణములు సృష్టించిన ధర్మస్వరూపుడు. అలాంటి పరమాత్మ ద్వందాలలో ఇమిడి ఉంటాడు. వరుసగా ఆ ద్వందాలు ఏక అయినా అనేక ఉపాధుల్లో ప్రకాశించేవాడు, కొలత లేనివాడైనా లోకాన్ని కాలంతో కొలిచేవాడు, ఏ కోరిక లేనివాడు అందరి చేత కోరబడేవాడు, ఎవరి వల్ల జయింపబడనివాడు ఎవరినైనా జయించగలిగేవాడు, మన హృదయంలో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అతి దగ్గరగా చైతన్య రూపంగా వ్యక్తీకరించబడి ఉన్నా తెలుసుకోలేనంత దూరంలో ఉండేవాడు, లోకక్షేమం కోసం ఏ కోరిక లేని అకామ తపస్సుని ఆచరించేవాడు, దయ ఉన్నా దుఃఖం లేనివాడు, సనాతనుడైనా జర లేనివాడు, సర్వం తెలిసినవాడైనా ఎవ్వరికీ తెలియబడనివాడు, తండ్రి అయినా ఆత్మభూహు అంటే గుట్టుక లేనివాడు, సర్వమునకు ప్రభు అయినా ప్రభు లేనివాడు, జన్మ లేనివాడైనా లోకరక్షణకై జన్మ.
హలో హలో, వినిపించట్లేదండి?
వినిపించలేదు, మొదటి నుంచి వినిపించలేదా అండి?
ఇప్పుడే వినిపించట్లేదండి, ఒక నిమిషం నుంచి, 1 మినిట్.
మొదటి నుంచి చెప్పమంటారా లేకపోతే మధ్యలో చెప్పన?
ఇప్పుడు దీని ముందు వాక్యం నుంచి చెప్పండి, ముందరంతా వినపడింది.
సరే అండి, క్షమితాము. దయ ఉన్నా దుఃఖం లేనివాడు, సనాతనుడైనా సనాతనుడైనా జర లేనివాడు, సర్వం తెలిసిన వాడైనా ఎవ్వరికీ తెలియబడనివాడు, సర్వ జగత్తుకి కన్న తండ్రి అయినా ఆత్మభూహు అంటే పుట్టుక లేనివాడు, సర్వమునకు ప్రభు అయినా ప్రభు లేనివాడు, జన్మ లేనివాడైనా లోకరక్షణకై జన్మ స్వీకరించేవాడు. ఇక్కడ దేవతలు స్వామిని మళ్ళీ జన్మించమని ప్రార్థిస్తున్నారు. ఈ స్తోత్రంలో ఆర్షకవి ఋషి అయిన కాళిదాసు భగవద్గీత సారం పిండి పెట్టారని గురువుగారు చెప్పారు. గురువుగారు గీతా శ్లోకాలని ఉటంకించారు. మనలో చాలా మంది భగవద్గీత నేర్చుకుంటున్నాం కదా, కాబట్టి ఈ శ్లోకాలను కూడా మనం అక్కడక్కడ మననం చేసుకుందాం. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. జన్మలేంతనాన్ని ఈ శ్లోకంలో వివరించారు, 4వ అధ్యాయం 6వ శ్లోకం. ఏ కోరిక లేకుండా దేనికి అంటుకోకుండా ఉంటూనే శత్రువులను సంహరించేవాడు పరమాత్మ, ఎప్పుడూ నిద్రపోయేవాడు, ఎప్పుడూ మెలుకోలోనే ఉండేవాడు. ఎక్కడా సాధ్యం కాదు, ఎక్కడ సాధ్యమవుతుందో అదే భగవంతుడు అని గురువుగారు చెప్పారు. భగవంతుని యథార్థ రూపం దివ్యం, జన్మ కర్మ చ మే దివ్యం, ఏవం యో వేత్తి తత్ దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. 4వ అధ్యాయం 9వ శ్లోకం. పరమాత్మ అవతారాలు ఆశ్చర్యకరాలు. అన్ని ఇంద్రియాలతో ధర్మబద్ధమైన భోగాలను అనుభవిస్తాడు, కానీ విషయాలను విడిచి తపస్సును కూడా ఆచరిస్తాడు. ప్రజలను చక్కగా పాలిస్తాడు, కానీ ఏమీ పట్టనట్లు ఉదాసీనంగా ఉంటాడు. రాముడు కృష్ణుడు అవతారాలు భోగ అవతారాలైతే, కపిల మహర్షి నరనారాయణులు తపస్సు అవతారాలు, ఔదాసీన్య అవధూత అవతారం దత్తాత్రేయుని అవతారం. ఈ పరస్పర విరుద్ధాలని ధర్మంతో సమన్వయం చేసుకోవచ్చు అని గురువుగారు చెప్పారు. రామచంద్రమూర్తి భోగం అనుభవిస్తూనే ఔదాసీన్యం ప్రకటించాడు, తపస్వి వైరాగి కూడా. అందుకే రాముడు మోక్షకారకుడయ్యాడు, జీవితంలో ఎన్ని భోగాలు అనుభవించినా ఉదాసీనత అలవర్చుకోవాలి అని గురువుగారు నొక్కి వక్కాణించారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. 9:29 ఇప్పుడు పరమాత్మని తెలుసుకోవడానికి మనకి కావలసిన అధికార లక్షణాలని తెలుసుకుందాం. మొదటిది అభ్యాసం. యోగులు వారి హృదయంలో ఉన్న పరతత్వాన్ని అభ్యాసం చేత నిలకడ పొందిన మనస్సుతో మోక్ష సాధనకై వెతుకుతారు.
అసంయతాత్మనా యోగో దుష్ప్రాపాయితి మే మతి వశ్యాత్మనా తు యతత చత్యో వాప్తుముపాయత. 6:36 అష్టాంగ యోగమే అభ్యాస యోగం. అభ్యాస యోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్.
8:08 విశ్వరూపుడు విశ్వాతీతుడు అయిన పరమాత్మని తెలుసుకోవాలి అంటే మరో 3 లక్షణాలు అలవర్చుకోవాలి. పరమాత్మని మనస్సులోకి సంపూర్ణంగా ప్రవేశింపచేయాలి.
మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమామతాః.
12:02
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తవైవం ఆత్మానం మత్పరాయణః.
9:34 ఇకపోతే అన్ని కర్మలను పరమాత్మకే అర్పించాలి. ఆఖరణ వైరాగ్యం పెంపు.
హలో, మళ్ళీ కట్ డిస్కనెక్ట్ అయిందండి.
సారీ అండి, ఇప్పుడు వినిపిస్తోందా అండి?
ఇప్పుడు వినిపిస్తా.
2, అన్ని కర్మలను పరమాత్మకే అర్పించాలి. ఆఖరణ వైరాగ్యం పెంపొందించుకోవాలి. వైరాగ్యం గురించి గురువు గారు ఖచ్చితంగా చెప్పారు, వైరాగ్యం లేనిదే మోక్షం లేదని.
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతే.
6:35 ఈ జగత్తు అంతా మన ముందు పరచబడిన పరమాత్మ మహిమ. అమ్మవారి ప్రగల్భానామం. ఆయనను అనుభవంలోకి తెచ్చుకోవడానికి అంటే తెలుసుకోవడానికి శబ్దమే ప్రమాణం. దానికి 2 మార్గాలు చెప్పారు గురువుగారు. ఆప్తవాక్యం అంటే శాస్త్రవాక్య ప్రమాణం, అనుమానం అంటే కుండలు ఇక్కడ పేర్చి ఉన్నాయి కాబట్టి ఎక్కడో కుమ్మరి ఉండే ఉంటాడు అన్న ఆస్తికత పెంపొందించుకుని సాధన చేయాలి. కేవలం పరమాత్మ స్మరణతోనే సంపూర్ణంగా పవిత్రమవుతాము అని దేవతలు స్తుతిస్తున్నారు. ఒక్క స్మరణకే దొరికితే మరి మిగతా ఇంద్రియముల సాధన ఏమిటి అంటే, అపర సమన్వయ చక్రవర్తులైన మన గురువు గారు సర్వేంద్రియముతో చేసే వృత్తులు భగవంతుని స్మరణతోనే చేస్తే పవిత్రులమై ముక్తిని పొందుతాము అని చక్కగా సమన్వయం చేశారు. ఇలా రాముడు ఎవరో ఆయనను ఎలా పొందాలో వివరించి అనంతమైన పరమాత్మ గుణాలను తెలుసుకునే శక్తి లేనప్పుడు ఇంకా కీర్తించే అవకాశం ఎక్కడిది అని దేవతలు స్తోత్రం విరమిస్తున్నారు. ఈ స్తోత్ర ప్రవచనం ద్వారా గురువుగారు కాళిదాసు హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఈ రఘువంశం ప్రవచనానికి శారదాంబతో పాటు కాళిదాసు మహాకవి కూడా వచ్చి కూర్చుని పరమానంద భరితులై ఉంటారని నాకు అనిపిస్తోంది. నాకు రాముడి గురించి 2 మాటలు చెప్పే అవకాశం కలగటానికి కారణం సాక్షాత్ శారదాంబ స్వరూపులైన పూజ గురువు గారి అవ్యాజ వాత్సల్య కారుణ్యమే అన్న గాఢ విశ్వాసంతో సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలండి రమ్మగారు. భగవద్గీతను దేవతలు చేసిన విష్ణుమూర్తి స్తోత్రాన్ని సమన్వయం చేస్తూ చాలా బాగా వివరించారు. నమస్కారం. దీంట్లో మనను మననం చేసుకోవాల్సింది భగవత్ స్మరణ మన సాధన, భగవత్ స్ఫురణ ఆయన అనుగ్రహం, మానవ జన్మ సార్థకత భగవంతుణ్ణి పొందటం, ఆయన ఎలా పొందాలి, ఎందుకు పొందాలి, ఎవరు పొందగలరు అని ఈ స్తోత్రంలో పొందుపరిచారు. భగవంతుణ్ణి వెతుక్కోవడమే సాధన. అభ్యాసం చేత నిలకడ పొందిన మనసుతో యోగులు జ్యోతి స్వరూపంగా హృదయమునందున పరమాత్మని మోక్షం కరకై వెతుకుతారు అని ఈ కింది శ్లోకంలో చెప్పారు. అభ్యాస నిగృహీతేన మనసా హృదయాశ్రయం జ్యోతిర్మయం విచిన్వంతి యోగినస్త్వాం విముక్తయే. తర్వాత ఏడో స్పీకర్ గారి ఆనందన, అది నేనే మాట్లాడుతున్నానండి. తనను దర్శించుకుని రావణ బాధను విరగడవ చేయమని ప్రార్థించడానికి వచ్చిన దేవతలను ఉద్దేశిస్తూ పరమాత్మ విష్ణుమూర్తి మాట్లాడేసరికి వినపడుతోందండి.
నమస్తే అండి, ఆవిడ శ్రీవాణి గారు ఆడియో పంపారండి, నేను వెంకటేష్ అండి. సో ఆడియో ప్లే చేస్తారా, మీరు మాట్లాడతారా? ఆడియో
పంపించండి. ఓకే, థ్యాంక్ యూ.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. రఘువంశ మహాకావ్యము నందలి శ్రీరామ జనన ఘట్టాన్ని కాళిదాస మహాకవి హృదయాన్ని గురువు గారు ఆవిష్కరించారు. 17 శ్లోకాల్లో పరమాత్మ యొక్క స్తుతిని అద్భుతంగా అందించారు కాళిదాస మహాకవి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత నందలి కర్మయోగములో వర్ణించినట్లు నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు పరమాత్మకు పొందవలసినది కానీ కొంత దృష్టి కానీ అయిన స్థితి ముల్లోకాల్లోనూ ఏదీ లేదు. ఈ విషయాన్ని కాళిదాస మహాకవి అద్భుతమైన స్తోత్రంలో 17 శ్లోకాల్లో అందించారు. ఆ వివరాలను గురువు గారు మిక్కిలి అనుగ్రహంతో మనకు తెలియజేశారు. కానీ ఇది నిజానికి యథార్థమైన విషయం, ఇది భవత్ కాబట్టి ఇది స్తోత్రముగా పరిగణించకూడదని గురువు గారు తెలియజేశారు. కాబట్టి మహావిష్ణువు సంతోషించి దేవతలను అనుగ్రహిస్తారు, అనుగ్రహ భాషణాన్ని అందిస్తారు. స్వామి మందహాసంతో చిరునవ్వుతో తర్వాత స్వీకరించే రామావతార లక్షణాన్ని ముందుగానే ప్రకటించి అనుగ్రహ భాషణాన్ని అందించాడు. ఆ వాక్కులు వారి పాదాల కింద ఉన్న గంగ ఊర్ధముఖంగా ప్రవహించినట్టు పవిత్రంగా ఆనందముగా అమృతపు రుక్కులుగా వర్షించాయి. రాక్షసుల చేత మీ అనుభావము పరాక్రమము ఆక్రమించినది. ఏ విధంగా అంటే తమో గుణము చేత మానవుడి యొక్క సత్వ రజోగుణములు ఆవరించినట్లు అని విష్ణుమూర్తి దేవతల యొక్క స్థితిని అభివర్ణించారు. కాళిదాస మహాకవి అద్భుతమైన ఉపమానాన్ని ఈ యొక్క దేవతల స్థితిని అభివర్ణించడానికి ఉపయోగిస్తారు. అందుచేతనే ఉపమా కాళిదాసస్య అనే నానుడి లోక ప్రకటితమైనది. తమోగుణము యొక్క ఆవరణ చేత సత్వరజస్సులు తగ్గి జ్ఞానము తద్వారా చేసే క్రియాశీలత తగ్గి అజ్ఞానము జ్ఞానముగా భాషించి సత్కర్మాచరణ నిరూపిస్తుంది. సత్పురుషులు అకారణంగా సత్కర్మాచరణ పట్ల భంగం కలిగినట్టు వేదన పడినట్లు దేవతలు రాక్షసుల పెట్టే నీతి బాధల చేత వేదన పడుతున్నారు. ఉపేంద్రుడైన నారాయణుడు దేవరాజు అయిన ఇంద్రుని యొక్క కర్తవ్యాన్ని కర్తవ్యానికి లోకరక్షణ సంకల్పానికి లోకరక్షణ కార్యానికి అడ్డు తగులుతున్న రావణాది రాక్షసులను నిర్మూలించదలిచి లోకక్షేమమును వహించి లోక సంరక్షణ చేయదలిచి దేవతలకు అభేదిస్తారు. శ్రీహరి దేవతలను అనుగ్రహిస్తూ తమోగుణం చేత రావణుడు తన 9 తలలను శివుని చెంత ఖండించి 10 తలను నారాయణుడు నిర్మూలించాలని ఎదురు చూస్తున్నాడని అంటారు. రావణుడు దేవతల చేత మరణము లేని వరాన్ని బ్రహ్మగారి వద్ద పొందాడు. నరవానరుల చులకన భావనతో తనకు హాని కలిగించలేరని భావించి తృణీకరించాడు. కనుక నేను దశరథ మహీపతి తనయుడుగా జన్మించి లోకక్షేమానికి అడ్డుపడుతున్న రావణుడు 10 తలలను భూదేవికి బలి ఇస్తాను అని శ్రీహరి పరమ ప్రీతితో దేవతలకు అభ్యసిస్తారు. కాళిదాస మహాకవి శ్రీహరి వాక్కులను అద్భుతంగా వర్ణిస్తారు. దేవతలనే పైరు రావణుడనే అనావృష్టి చేత ఎండిపోయింది. కృష్ణమేఘం అమృత ధరించినటువంటి కృష్ణమేఘము వంటి నారాయణుడి వాక్కుల నుండి అమృత వృష్టి కురిసి తిరిగి మృగస్థాయిలో ఉన్నటువంటి దేవతలనే పైరుకు పునరుత్ శమనము కలిగించి పునరుజ్జీవితులను గావించడం. ఈ విధంగా దేవతలకు ధైర్యము చెప్పి మహావిష్ణువు అంతర్ధానమయ్యను. ఈ విధంగా దేవకార్యమును లోకక్షేమమును లోకక్షేమమునకు పూనుకున్న శ్రీహరికి తమ వంతు సహకారం అందించాలని దేవతలు తమ తమ అంశారూపములను వానర శ్రేష్ఠులలో ప్రవేశపెట్టారు. దశరథ మహీపతి పుత్రప్రాప్తి కొరకు నిశ్చయించిన పరమోత్కృష్టమైన కోపకుండము నుండి ప్రజాపతి హేమపాత్రనందుకుని నారాయణాంశ కలిగిన అమృతమయమైన పాయసాన్ని దశరథునకు అందించాడు. అది సాగర పథనములో వచ్చిన అమృత బాండాన్ని అందుకున్న ఇంద్రుని వలె ఆనందంగా భక్తితో దశరథుడు పాయస పాత్రను అందుకొనెను. దశరథుని ఉత్కృష్ట గుణములు విష్ణు పుత్రుడుగా కలుగుదలడు కలగడము చేత లోక వ్యాప్తమయ్యను. దశరథుడు విష్ణు తేజస్సుతో ఉన్న పాయసాన్ని సూర్యుడు తన కాంతి చేత ఆకాశాన్ని భూమిని ప్రకాశింప చేసినట్లు కౌసల్యకు కైకేయికి అందించను. దశరథుడు ఆ పాయసాన్ని సుమిత్రకు కూడా అందించవలసినదిగా కౌసల్యను కైకేయిని ఆదేశించారు. వారిద్దరూ తమ పాయసంలో భాగమని సుమిత్రకు అందించారు. ఆ పాయసాన్ని అందుకున్న దశరథుని రాణులు పరమాత్మకు గర్భం దాల్చిన చేత సూర్య కిరణాలు అమృతమయమైన కిరణాల చేత అమృతమయమైన కిరణముల చేత మిక్కిలి ప్రకాశించసాగారు. ఈ ఘట్టంలో కాళిదాస మహాకవి సూర్యుడు వంటి దశరథ మహర్షి యొక్క అమృత కిరణాల వంటి భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయి అమృత వృష్టి వంటి పరమాత్మను ప్రసరించగలరు అని చక్కటి ఉపమానంతో వర్ణిస్తారు. వారు ముగ్గురకు అద్భుత చతురంగా దివ్యమైన స్వప్నాలు కలిగేవి. శంఖచక్ర గదా పద్మములు ధరించిన వామన రూప హరి పతి బాలుని వంటి రూపంలో ముగ్గురకు స్వప్న దర్శనమిచ్చను. మేఘాల మార్గంలో ఆకాశంలో బంగారు రెక్కలతో గరిష్మంతుడు వారిని మోస్తున్నట్లు స్వప్న దర్శనమయ్యేది. శ్రీహరి నోత్సుకాన్ని లక్ష్మీదేవి ధరించి ముగ్గురు రాణులకు వింజామరమిస్తూ అత్తగారికి సేవ చేస్తున్నటువంటి అత్తగారులకు సేవ చేస్తున్నటువంటి కోడలు వలె సేవ చేస్తున్నట్లు స్వప్న సాక్షాత్కారం అయ్యేది. సప్త బ్రహ్మర్షులు త్రిపథగా అయిన గంగా నదిలో స్నానమాచరించి ఉపనిషన్ మార్పులతో పరబ్రహ్మకు నమస్కరిస్తున్నట్లు స్వప్న దర్శనం అయ్యేది. ఈ స్వప్నముల చేత నిర్గుణ సగుణ పరబ్రహ్మమైన రాముడు రాకను తనపరచను. ఈ స్వప్న వృత్తాంతమును ఆర్యల చేత తెలుసుకున్న దశరథుడు లోపరక్షకుడైన పరమాత్మ తనకు పుత్ర రూపంలో లభిస్తున్నందుకు మిక్కిలి సంతోషించను. క్రమంగా ఒక సుముహూర్తాన కౌసల్య సమోపహకుడు అయి ఇంకొకరు చేరించి జ్యోతిర్మయుడైన రామచంద్రమూర్తిని ప్రసవించను. స్వతహాగా దర్శన మాత్రము చేత ఎల్లరను ఆనందింప చేయు అభిరాముడిగా ఉన్న రామమూర్తికి రాజగురువైన వశిష్ఠుల వారు శ్రీహరి ఆదేశమా అన్నట్లు శ్రీరామ నామకరణము చేశారు. జగన్మంగళమూర్తి అయిన శ్రీరామ శబ్దము యోగులకు ప్రజలకు మాతాపితరులకు అందరికి ఎల్లరకు పరమబోధము కలిగించడం. రామచంద్రమూర్తి ఉద్భవించినంతనే ప్రతి విగ్రహం అద్భుతంగా ప్రకాశించారు. శరత్కాలపు వెళ్ళలలో పవిత్రమైన గంగానది ఒడ్డున ప్రకాశించిన కమలము వలె కౌసల్య రాములు ఉన్నారని కాళిదాస కవి అభివర్ణించారు. అలానే సంతకు వినయము వలె అనకము వలె కైకేయికి భరతుడు కలిగినని భరతునికి భరతుని యొక్క ప్రశ్రయ లక్షణమును ఉటంకించను. అలాగే సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నను కవలను ప్రసవించను. శ్రద్ధగా అభ్యసించిన విద్య చేత కలిగిన ప్రబోధము వినయము వలె సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులనే కవలలు కలిగారని వారి వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని కాళిదాస మహాకవి అభివర్ణించారు. పురుషోత్తముడైన విష్ణువు యొక్క ఆవిర్భావము చేత అయోధ్య అంతా దివ్య ప్రకాశమానంగా వెలుగొందుచున్నది. నలుదిక్కులా వీస్తున్న చల్లని గాలులతో చక్కగా భాసిస్తున్నది. అదేవిధంగా దుష్ట సంహార సూచనగా రామమూర్తి ఆవిర్భావ సమయాన రావణుడి కిరీటములోని మణులు జారి రాక్షస రాజ్య భ్రష్ట సూచనను చేశాను. రామమూర్తి ఆవిర్భావ సమయమున దేవదంతువును మోగించి సంతానమనే కల్పవృక్ష పుష్ప వృష్టి కురిసెను. దశరథ మహారాజు జ్యేష్ఠోద్భవమైన ఆనందము వలె సంతానము దినదిన ప్రవర్ధమానమై దశరథుని యొక్క ఆనందము వలె ప్రతిరోజు వృద్ధి చెందుతూ ఉండెను. లోకక్షేమము నెలకొల్పు రామమూర్తి యొక్క పరమాత్మ యొక్క ఆవిర్భావ సూచనగా అనేక శుభ సూచనలు అనేక శుభజకునములు దర్శనమయ్యను అని కాళిదాస మహాకవి రఘువంశమునందలి శ్రీరామ జనన ఘట్టాన్ని అద్భుతమైన ఉపమానాలతో వర్ణించారని శ్రీ గురువు గారు తమ కరుణావాక్కులను మన ఎడల తెలియజేశారు. యదక్షర పద ప్రశ్నం మాత్రహీనం చేయద్భవేత్సంశం దేవ నారాయణ నమస్తుతే. శ్రీరామచంద్ర పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమ.
ధన్యవాదాలండి శ్రీవాణి గారు. శ్రీరామ జన్మాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. చతుర్వ్యూహంగా శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా రాముడు ఉద్భవించినాడు రఘుకులమున. శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులమున. శ్రీరాములు వారు త్రేతాయుగంలోని వారిని మాత్రమే కాక అన్ని యుగాల్లో అన్ని భువనాల్లో ఉన్న వారిని ఉద్ధరించడానికి శ్రీరామ పరబ్రహ్మంగా అవతరించారు. ఆయన్ని శరణాగతి చేసిన వారిని ఆయన తప్పకుండా కాపాడుతారు, అది ఆయన ప్రతిజ్ఞ. శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష. ఇప్పుడు తర్వాత స్పీకర్ గాయత్రి గారు మాట్లాడతారు.
వినిపిస్తానండి? థ్యాంక్స్ అండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలు. దేవతలు విష్ణువుని ఈ లోకానికి అసలు బాధ లేకుండా చేయమని ప్రార్థించారు. అంతటా పరమాత్మ ధర్మరక్షణకి, శాంతిని క్షేమాన్ని స్థాపించడానికి దశరథుని ఇంట పుట్టారు. దశరథుడు పుత్రకామేష్టి చేయగా తన పూర్ణ తేజస్సుతో ప్రజాపతి పురుషుడు అందించిన పాయసంలో ప్రవేశించాడు. ఆ నారాయణ తేజస్సు నలుగురు పుత్రులుగా కౌసల్య, సుమిత్ర, కైకేయుల గర్భంలో ఉద్భవించింది. నారాయణుడు పూర్ణ స్వరూపుడు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంశస్వరూపుడు. విద్యాబుద్ధులతో వాళ్ళు నలుగురు వృద్ధి చెందుతూ ఉంటే దశరథుని ఆనందం కూడా పెరుగుతుంది. సహజంగానే వారు వినీతులు, అంటే వినయశీలులు. సహజంగా ప్రకాశవంతమైన అగ్నిదేవుడు ఆజ్యాదుల వలన మరింత ప్రకాశించినట్టు సహజంగా వినీతులైనట్టు ఈ నలుగురు విద్యాక్రమ శిక్షణలతో మరింత ప్రకాశిస్తున్నారు. రాముడు తమ్ములతో సహా రఘువంశంలో జన్మించడం వలన రఘువంశంతో పాటు ఇక్ష్వాకు వంశం, కాకుత్స వంశం, సూర్యవంశం కూడా కీర్తి పొందాయి. వారి నలుగురు పరస్పర అవిరుద్ధ, అనగా ఒకరికొకరు సౌభ్రాతృత్వంతో సౌమనస్తత్వంతో ఉన్నారు. వారు దేవారణ్యంలో ఋతువులన్నీ ఒకేసారి ఎలా శోభింపజేస్తాయో అలా పరస్పర విరుద్ధంగా ఉన్న సమబుద్ధి కలిగి సౌమనస్యంతో ఒకేలా రఘువంశాన్ని శోభింపజేస్తారు. రఘువంశానికి రామావతారం వలన దివ్యత్వం వచ్చింది. సాక్షాత్ దేవదేవుడే జన్మించడం వలన ఆ దివ్యత్వం వచ్చింది. నలుగురిలో సౌభ్రాతృత్వం సమానంగా ఉన్నప్పటికీ రాముడు లక్ష్మణుడు ఒకటిగా, భరతుడు శత్రుఘ్నుడు ఒకటిగా ఉన్నారు. వీరి కలయిక అనుబంధం ఎలాంటిదంటే వాయువుకి, అగ్నికి, ఇంకా చంద్రునికి, సముద్రానికి ఉన్నటువంటి అనుబంధం. వాయువు వలన అగ్ని మరింతగా ప్రజ్వలిల్లుతుంది. అలాగే రామకార్యానికి రాముని వెంట లక్ష్మణుడు అంటిపెట్టుకుని సహకరించాడు. చంద్రుని వలన సముద్రం పొంగుతుంది. అలాగే భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉండి రాజ్యపాలనలో సహకరించాడు. ఈ నలుగురు దశరథ మహారాజు సంతానంగా ఎలా ఉన్నారంటే రూపం దాల్చిన చతుర్విధ పురుషార్థాల్లా ఉన్నారు. ఒక వ్యక్తి చతుర్విధ పురుషార్థాన్ని పొందినప్పుడు పరిపూర్ణుడవుతాడు. భగవంతుని అనుగ్రహం విష్ణు తేజస్సుగా నాలుగు రూపాలుగా వచ్చి పరిపూర్ణత ఇచ్చింది దశరథునికి అనే ఉపమానం వచ్చేటట్లు అనేక కోణాల్లో అందించారు కాళిదాసు. అవనిపతి అంటే భూపతి. దశరథుడు ఎలా శోభిస్తున్నాడంటే సురగజం అనగా ఐరావతం, దానికి నాలుగు దంతాలు ఉంటాయి. అవి ఎంతో పటిష్టంగా దగదగాయమానంగా ఉంటాయి. ఐరావతం దంతాలని రాక్షసుల కత్తులు ఏమీ చేయలేవు. దశరథుని ఐరావతంతో ఆయన కొడుకుల్ని దంతాలతో పోల్చారు.
ఆయన కొడుకులతో ఆ విధంగా శోభిల్లుతున్నాడు. తండ్రిని కొడుకుల్ని కలిపి ఒకటిగా చూపిస్తున్నారు. తర్వాత ఉపమానం పణబంధాహ అనగా రాజనీతికి సంబంధించినటువంటి నాలుగు ఉపాయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అవేంటంటే సామము, దానము, భేదము, దండనీతి. సిద్ధి పొందిన నాలుగు ఉపాయాలని ప్రయోగించిన రాజనీతి వలె నలుగురు పిల్లలతో శోభిల్లుతున్నాడు దశరథుడు. ఇంకొక ఉపమానం విస్తారమైన బాహువులు కలిగిన నారాయణుని వలె ఈ నలుగురు పిల్లలతో శోభిల్లుతున్నాడు దశరథుడు. నలుగురు పిల్లలు చతుర్భుజాల్లాగా ఉన్నారు, భుజములు రక్షణ స్థానాలన్నమాట. దశరథుడు అతని కుమారులతో కలిపి మూడు రకాల ఉపమానాల్లో ఇలా చెప్పారు కదా. మొదటి ఉపమానం ఐరావతంగా, రెండవదేమో నీతి శాస్త్రంతో, మరి మూడవది విష్ణువుతో పోల్చి చెప్తున్నారు. దీనిని బట్టి ఆ నలుగురి పరాక్రమము, రాజనీతి, వారి మహిమ, లోకరక్షణ ధర్మము వీటినన్నింటినీ చూపిస్తున్నారు. వీరితో దశరథుడు ప్రకాశిస్తున్నాడంటే వాళ్ళు యువకులుగా ఉండేటప్పుడే దశరథుని పాలనలో సహకరిస్తున్నారని అర్థం. తర్వాత సర్గ, దశమ సర్గ వల్లనే తర్వాతి సర్గ కూడా రామచంద్రమూర్తి శ్లోకంతో మొదలవుతోంది. ఈ శ్లోక భావం ఏమిటంటే రామచంద్రమూర్తి పాద పద్మాల్లో అంతరంగమనే తుమ్మెద ప్రవేశించు, అక్కడ అన్ని రకాల మకరందాలు దొరుకుతాయి. భోగాల కోసం, అర్థాల కోసం మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలా కాక సదైవ నిర్విస అంటే రామని పాద పద్మాల్లో ప్రవేశించి ఉండు, అక్కడ చతుర్విధ పురుషార్థాలు దొరుకుతాయి. రాముణ్ణి ఉపాసిస్తే అన్నీ సమకూరుతాయి. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అన్నట్టుగా రామభక్తునికి సర్వం లభిస్తాయి. మనసు అనే తుమ్మెదకి రామభక్తిని చెప్పాడు కవి ఈ శ్లోకంలో. రామపాద పద్మాలు సర్వాభీష్ట ప్రదాలు అంటూ మళ్ళీ కాళిదాస రామాయణంలోకి ప్రవేశిద్దాం. పరాక్రమవంతులకి వయసుతో నిమిత్తం ఉండదు. పరాక్రమవంతుడైన బాలుడు కూడా గొప్పవాడే. సింహం శిశువుగా ఉన్నప్పుడు కూడా ఏనుగు కుంభస్థలం కొడుతుంది. ఒకనాడు విశ్వామిత్రుడు వచ్చి దశరథ మహీపతిని నాకు యజ్ఞరక్షణకి రాముడు కావాలి అని అడిగాడు. ఎటువంటి రాముడు అంటే ఆయన ఇంకా బాల్య కౌమార దశలో ఉన్న రాముని యజ్ఞ విఘ్న భంగం కోసం అని అడిగాడు. ఎందుకంటే పరాక్రమవంతునికి వయసుతో నిమిత్తం లేదు. దశరథునికి రాముని పంపటం ఇష్టం లేదు కానీ కాదనకుండా పంపారు. అడిగిన వారికి ప్రాణాలు కూడా ఇవ్వగలిగే వంశం రఘువంశం. అడిగిన వారికి ఎన్నడూ నిరాకరింపని దశరథుడు రామచంద్రుని, విశ్వామిత్రుని వెంట పంపడానికి నిర్ణయించుకున్నారు. రామలక్ష్మణులు బయలుదేరుతున్నప్పుడు వాయుదేవుని పరివారము వారు నడిచే మార్గాన్ని శుభ్రం చేశారు. మేఘాలు బయలుదేరి చిన్న చిన్న జల్లుల సుగంధములతో జల్లి పూల వానలు కురిపించాయి. అలా ఇంద్రుడు మేఘాలని ప్రేరేపించి పువ్వుల వర్షం కురిపించేశాడు. అంటే అయోధ్య వాసుల కంటే ముందే దేవతలు పూనుకున్నారు, ఎందుకంటే బయలుదేరుతున్నది దేవకార్యం కోసం. రామలక్ష్మణులు బయలుదేరేటప్పుడు తండ్రి పాద పద్మాలకి అలాగే తల్లులకు నమస్కరించారు. దశరథుని అశ్రువులు వారి కాకపక్షాలపై, అంటే ఉంగరాలు తిరిగిన జుట్టు ఉంటుంది కదా పిల్లలకు ఉండే జుట్టుని కాకపక్షాలు అంటారట, ఆ కాకపక్షాలపై జల్లుల్లాగా పడ్డాయి. అలా వారిరువురు విశ్వామిత్రునితో బయలుదేరారు. వారితో దశరథుడు తన ఆశీస్సులని తోడుగా పంపాడు. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు బల, అతి బల అనే ప్రభావవంతమైన విద్యలు ప్రసాదించారు. దాని వలన ఆకలి, దప్పిక, అలసట తెలియకుండా వెళ్తున్నారట. బల, అతి బల విద్యల వల్ల అరణ్య మార్గాలు కూడా రాజభవనంలో మణులు తాపబడిన రాజమార్గాలలా అనిపించాయి. రాజపుత్రులైన కాలినడకన వెళ్తున్న రామలక్ష్మణులకు శ్రమ, అలసట అనిపించలేదు. ఎందుకంటే విశ్వామిత్రుడు వారికి అనేక ప్రాచీన చరిత్రలు చెప్తున్నారు. ప్రాచీన చరిత్ర వలన నైతికత, సంస్కారం ఏర్పడతాయి. వారికి అది వింటూ ప్రయాణం బడలిక తెలియలేదు. ఆ ప్రయాణంలో పరమాత్మను సేవించుకోవడానికి సర్వజీవులు ఉత్సాహం చూపుతున్నాయి. సరస్సులు రసవంతమైన జలములతో రాముణ్ణి సేవించాయి. అంటే రాముడు ఆ సరస్సు జలం తాగినట్టు. రామునికి ఆనందం కలిగించడం కోసం పక్షులు శృతి సుఖంగా మంత్రములు పలుకుతున్నాయి. పక్షులు వేదమంత్ర సమానమైన ధ్వనులు చేస్తూ రామునికి ఆనందం కలిగించాయి. వాయువులు పరిమళములు కలిగిన పూలధూళితో కూడిన వీచికలతో రాముని సేవిస్తున్నాయి. రాముడు వెళ్తూ ఉంటే మబ్బులు కురవనప్పటికీ ఎండబాధ పడకుండా గొడుగులు పట్టాయి. సుందరాకాండలో హనుమంతుడు అంటాడు, రాముని ప్రభావం అనితర సాధ్యం. రాముని ప్రభావం వలన అగ్ని కూడా నన్ను తగలబెట్టలేదు. ఎందుకంటే ఆయన పర్వతాలకి, సరస్సులకి ప్రభువు, పంచభూతాలకి ఆయన ప్రభువు. ఆయన భక్తులని ఏమీ చేయలేవు. అని. అందుకే రాముడు వెళ్తుంటే అరణ్యంలోని ప్రకృతి సేవించుకుంటోంది అని అద్భుతంగా చూపించారు కాళిదాసు. అరణ్య మార్గం గుండా వెళ్తుంటే అనేక మంది ఋషులు అక్కడ ఆశ్రమాల్లో తపస్సు చేసుకుంటున్నారు. వారందరూ విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు వెళ్తూ ఉంటే చూసి ఆనందించారు. వారు వెళ్తూ వెళ్తూ స్థాన్వాశ్రమంలో స్థాన్వాశ్రమం దాటి వెళ్తూ ఉన్నారు. స్థాన్వాశ్రమం శివుడు తపస్సు చేసిన చోట, అది శివుడు తపస్సు చేసిన చోటు. స్థాన్వాశ్రమం శివుడు తపస్సు చేసిన చోటు, మన్మధుణ్ణి దగ్ధం చేసిన చోటది, శివుని యొక్క ఆశ్రమం అది. అక్కడున్న ఋషులు రాముని సౌందర్యం చూసి దగ్ధమైన మన్మధుడు మళ్ళీ వచ్చాడా అనుకున్నారట. అలా వెళ్తూ దారిలో రాముడు తాటకిని సంహరించారు. తాటకి పడిపోగానే ఆ అడవి భూమి కంపించింది. మూడు లోకాల్ని జయించిన రావణాసురుని సంపద కూడా కదిలిపోయింది. అంటే ఇక్కడ తాటకిని కొట్టిన దెబ్బ రావణాసురునికి మొదటి దెబ్బ. రాముడు యాగరక్షణకి బయలుదేరుతూ మొదటి దెబ్బ రావణ పరివారానికి చెందిన తాటకిని కూల్చడంతో మొదలైంది ఆయన అవతార ప్రయోజనం రావణ వధ. సర్వం సీతారామ చరణార విందార్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలండి గాయత్రి గారు, చాలా బాగా వివరించారు. మీరు చెప్పిన రామచంద్ర చరణారవింద శ్లోకం, రామచంద్ర చరణారవిందయోరంతరంగ చరభృంగ లీలయ తత్ర సంతి రసాశ్చతుర్విధాః తాన్యథా రుచి సదైవ నిర్విష అని, ఓ మనసనే తుమ్మిదా, నీవు రామచంద్రుని చరణాలనే పంకజాల్లోకి ప్రవేశిస్తే నీకు నాలుగు పురుషార్థాలు కూడా అక్కడే లభిస్తాయి. అలాగే ఇంకో ముఖ్య విశేషం, విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు మార్గాయాసం తెలియకుండా పూర్వుల చరిత్రలు చెప్పారని, పెద్దలు పిల్లలకి ఇలా పూర్వుల చరిత్రలు చెప్పడం వల్ల మన సనాతన ధర్మం నిలబడుతుందని చెప్పారు. అలాగే విశ్వామిత్ర యజ్ఞరక్షణ చేస్తున్న రామలక్ష్మణులను గనక స్మరిస్తే ధ్యానిస్తే చాలా మంచిది, అందువల్ల మన సనాతన ధర్మము యజ్ఞాలు రక్షించబడతాయి. ఇప్పుడు తర్వాతి స్పీకర్ అనిల్ కుమార్ గారు మాట్లాడతారు. హలో,
శ్రీ గురుభ్యో నమః. వాయుగురువే నమః. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యజ్ఞ సంరక్షణ కోసం తీసుకువెళ్తున్న విషయం తెలిసిందే. రాముడు మొదటిగా తాటకి సంహారం చేస్తాడు. తాటకి రావణాసురుడి సైన్యంలో గల ఒక రాక్షసి. తాటకి సంహారంతో రావణ వధ ప్రారంభమైందని చెప్పవచ్చు. రాక్షస సంహారం చేయగల దివ్య అస్త్రాలను మంత్రస్వరూపంగా విశ్వామిత్రుడు రాముడికి అందజేస్తాడు. దీనిని ఒక ఉపమానంతో కాళిదాస కవి వర్ణిస్తారు. సూర్యకాంతిమణి మీద పడిన వెలుగు కట్టెలను తగలబెడుతుంది. అలాగే మంత్రగ్రహీతమైన అస్త్రాల చేత రాముడు కూడా రాక్షసులన్నీ కట్టెలను తగలబెడతాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు సిద్ధాశ్రమం చేస్తారు. సిద్ధాశ్రమాన్ని చూడగానే రాముడికి ఒక ఆత్మీయ ఆనంద భావం కలుగుతుంది. ఎందుకంటే ఇది వామనుడు తపస్సు చేసిన ప్రదేశం. వామనుడు తపస్సు చేసిన ప్రదేశం అవడం వలన రాముడికి ఈ ఆత్మీయ భావం కలిగింది. యజ్ఞదీక్ష స్వీకరించి విశ్వామిత్రుడు తపస్సు యజ్ఞం చేస్తున్నాడు. సూర్యచంద్రుల వల్ల ప్రకాశిస్తున్న రామలక్ష్మణులు యజ్ఞాన్ని రక్షిస్తున్నారు. మొదటిగా రాముడు మారీచి అనే రాక్షసుని సంహరించాడు. వాయువాస్త్రం ప్రయోగించి మారీచిని రాముడు శిక్షించాడు. పర్వతం అంత బరువున్న మారీచిని ఎండుటాకు వలె రాముడు విసిరేస్తాడు. అటుపిమ్మట సుబాహుడు అనే రాక్షసుని ముక్కలు చేస్తాడు. వీళ్ళిద్దరిని సంహరించగానే మిగతా వాళ్ళు చల్లాచిల్లరైపోతారు. విశ్వామిత్రుడు నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి చేస్తాడు. విశ్వామిత్రుడు యజ్ఞం పూర్తి చేశాక జనక మహారాజు ఆహ్వానం మేరకు మిథిలా నగరానికి వెళ్తాడు. వెళ్తూ రాముణ్ణి కూడా తన వెంట తీసుకువెళ్తాడు. రాముడికి శివధనస్సు చూడాలనిపిస్తుంది. ఆ దారిలో గౌతముడి భార్య అయిన హల్యకు తన యొక్క పాదధూళి వలన రాముడు పూర్వరూపం కల్పిస్తాడు. విశ్వామిత్రుడితో వెళ్తున్న రామలక్ష్మణులు ధర్మంతో ఉన్న అర్ధకామముల వల్లే ఉన్నారని కాళిదాస కవి వర్ణిస్తారు. జనక మహారాజు రాముణ్ణి చూడగానే ఆకర్షితుడవుతాడు. బ్రహ్మవేత్త బ్రహ్మముని చూడగానే ఆకర్షింపబడటంలో ఆశ్చర్యం లేదు కదా. మిథిలా నగర వాసులు కూడా రాముణ్ణి కనురెప్ప వేయకుండా వీక్షిస్తారు. దీనిని ఒక ఉపమానంతో కాళిదాస కవి వర్ణిస్తారు. మిథిలా నగరానికి వచ్చిన రాముడు భూమికి దిగి వచ్చిన పునర్వసు నక్షత్రం వల్లే ఉన్నాడని వర్ణిస్తారు. పునర్వసు రాముడి నక్షత్రం కూడా. జనకుడు రాముణ్ణి చూసి పరవశించి తన యొక్క కూతురిని ఇద్దామనుకుంటాడు. కానీ తను ఇచ్చిన మాట ప్రకారం శివధనస్సును భంగం చేసిన వాళ్ళకే తన కూతుర్ని ఇవ్వాలి. రాముని చూసి సౌమ్యంగా ఉన్నాడనుకుని తన యొక్క కోరిక తీరదేమో అని అనుకుని కలత చెందను. అదే విషయం విశ్వామిత్రుడికి చెప్పగా విశ్వామిత్రుడు రాముడి పరాక్రమమే సమాధానం చెప్తుందని చెప్పాను. విశ్వామిత్రుడు చెప్పాడు కాబట్టి జనకుడు శివధనస్సు తెప్పిస్తాడు. శివధనస్సును రాముడు అవలీలగా తీసి లాగగానే పెద్ద ధ్వని వస్తుంది. ఆ ధ్వనితో యజ్ఞం చేస్తున్న ఋత్విక్కులు రాజులు ఆశ్చర్యపోతారు. వెంటనే అయోనిజైన సీతను రాముడికి ఇచ్చాను. జనకుడు వెంటనే అగ్నిసాక్షిగా అంటే విశ్వామిత్రుని సాక్షిగా సీతకు విజయమాల ఇచ్చి రాముడికి వేయమని చెప్పాను. జనకుడు దశరథునికి సందేశం కూడా పంపుతాడు. నిమివంశం కోసల వంశానికి సేవ చేస్తుందని ఆ సందేశంలో చెప్తాడు. దశరథుడు జనకుడు ప్రాంతానికి బయలుదేరతాడు. దశరథ జనకులు ఇద్దరూ సమయనిష్టం కలవారు. సమయం అనగా కాలం, సిద్ధాంతం, ఆచారం, జ్ఞానం, శపథం. ఇద్దరూ ఇందులో ఉత్తములే. వీరిద్దరి యొక్క స్నేహం ఇంద్రవర్ణ స్నేహం వలె ఉందని కాళిదాస కవి వర్ణిస్తారు. ఇక్క వివాహ కార్యాన్ని ఇరువురు జరిపిస్తారు. రాముడికి సీతతో, లక్ష్మణుడికి ఊర్మిలతో, భరతుడికి మాండవీతో, శత్రుఘ్నుడికి శృతకీర్తితో వివాహం చేస్తారు. సామధాన వేద దండోపాయాలలో సిద్ధి పొందిన క్షత్రియులు ఎలా అయితే ప్రకాశిస్తారో భార్యలతో నలుగురు సోదరులు ప్రకాశిస్తున్నారని కాళిదాస కవి వర్ణిస్తారు. అలాగే సీతారాములు ప్రత్యయం ప్రకృతిలాగా ప్రకాశిస్తున్నారని కాళిదాస కవి వర్ణిస్తాడు. ఇదే విషయాన్ని కూడా కాళిదాస కవి వాగక్కావ సంపృప్తం అనే శ్లోకంలో కూడా వర్ణిస్తాడు. పార్వతీ పరమేశ్వరులు దాంపత్య భావానికి ప్రతీక, ఆది దంపతులు కూడా. ఇక జనక మహారాజు తన యొక్క ధర్మం ప్రకారం మూడు మజిలీలు వచ్చి వీటికోలు పలుకుతాడు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు.
ధన్యవాదాలండి అనిల్ గారు, చాలా బాగా వివరించారు. ఇక్కడ విశేషం సీతా కళ్యాణ వైభోగమే, రామా కళ్యాణ వైభోగమే, పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర, రవి సోమవరనేత్ర రమణీయ గాత్ర, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే అని మీరు చెప్పినట్లుగా వాగర్ధాయ సంప్రప్తం అని పార్వతీ పరమేశ్వరులు వర్ణించినట్లు సీతారాముల్ని వ్యాకరణ పరంగా ప్రకృతి ప్రత్యయముల పరస్పర సహకారంతో ఒక పదం ఎలా ఏర్పడుతుందో వారి జంట అలా ఉన్నది, అది అన్యోన్య దాంపత్యాన్ని తెలుపుతోందని చెప్పి తెలియజేశారు. తానరాధిప సుతాన్ రూపాత్మజైహి తేజతాభిరగమన్ కృతార్థతాం శోభవద్వర వధూ సమాగమః ప్రచయ ప్రకృతి యోగ సన్నిభః అని. ఇప్పుడు తర్వాత స్పీకర్ జీవన్పతి గారు మాట్లాడతారండి. హలో జీవన్ గారు.
హలో,
వినిపిస్తానండి, చెప్పండి.
శ్రీ గురుభ్యోం నమః, అందరికీ నమస్కారం. సీతారామ కళ్యాణం అయిన తర్వాత దశరథ మహారాజు తన నలుగురు కొడుకులు అయోధ్యకు బయలుదేరారు. మార్గ మధ్యంలో సూర్యుడి చుట్టూ పరివేశం ఏర్పడే అంత సుడిగాలులు, నక్కల ఊలలు మొదలైన అపశకునాలు కలిగినవి. దశరథుడు భయపడ్డాడు. కానీ వశిష్ఠ మహర్షి ఇది అంతా చివరికి మంచికే దారితీస్తుంది అని చెబుతూ ఉండగానే పురుషాకృతిలో ఒక కాంతి కుంజం కనిపించి అందులో శాంతమునకు నిర్వచనీయమైన బ్రహ్మ తేజస్సు, వీరత్వాన్ని సూచించే క్షత్ర తేజస్సుతో భార్గవరాముడు అంటే పరశురాముడు కనిపించారు. ఒకవైపు క్షత్ర కోప దహనంతో రాముని చూస్తున్న భార్గవరాముడు, ఇంకోవైపు పరశురాముని చూసి భయపడి స్తంభించిపోయిన దశరథుడు. కానీ శ్రీరాముడు అదే దశరథ రాముడు ఏమాత్రం భయం లేకుండా పరశురాముని ఎదురుగా నిలబడ్డాడు. పరశురాముడు రాముణ్ణి ఉద్దేశించి పలికాడు, రామా, నువ్వు చాలామంది ఎక్కుపెట్టడానికి ప్రయత్నించిన పాతిదైన శివధనుసును సులభంగా విరిచావు. నా శౌర్యమనే కొమ్మును విరిచినట్లుగా భావిస్తున్నాను. రామా అనే పేరు ఇదివరకు ఎవరు ఉచ్చరించినా నేను గుర్తుకు వచ్చేవాడిని, కానీ ఈ మధ్య నువ్వు గుర్తుకు వచ్చేటట్లు ఉంది. నా కీర్తి దెబ్బతిన్నట్లు సిగ్గుపడుతున్నాను. ఆనాడు నా తండ్రిని సంహరించిన కార్తవీర్యార్జునుడు మొదలగు వారి పట్ల నాకు ఎలా కోపం కలిగిందో, నా కీర్తిని అపహరించిన నీ పట్ల కూడా నాకు కోపంగా ఉన్నది. శత్రుకులాన్ని నాశనం చేశాను అన్న గర్వం కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే అగ్నికి గడ్డి పరకను తగలపెట్టడానికి కీర్తి ఉండదు, జలంలో కూడా మంట పెట్టగలిగితేనే అది కీర్తి. ఇంతవరకు నేను 21 సార్లు క్షత్రకులాన్ని నాశనం చేయటం గడ్డి పరకను తగలబెట్టడం లాంటిది. ఇప్పుడు నేను నిన్ను జయించాలి. ఆ గెలుపు సాగరంలో కూడా మంట పెట్టినట్లు అవుతుంది. నదీ తీరంలో ఉన్న చెట్టు నది ప్రవాహానికి క్రమంగా మూలల్లో ఉన్న మట్టి కరిగిపోయి ఎలా సులభంగా పడిపోతుందో, శివధనుసు హరి యొక్క బలం చేత ఇప్పుడో బలహీనమైపోయింది. ఇప్పుడు నీ బాహుబలం నా బలం కన్నా ఎక్కువ అని తెలియాలి అంటే ఈ నా చేతిలో ఉన్న ధనుసును వింటినారితో సంధించు. ఒకవేళ నా గొడ్డును చూసి నీకు భయం కలిగిందే అనుకో, నాకు అంజలి ఘటించు, శరణు వేడుకో, నిన్ను ఆశీర్వదిస్తాను. భయంకరంగా అతి ఉగ్రంగా ఉన్న భార్గవరాముని చూస్తూ చిరునవ్వుతో పిడిపడిని పెదవులతో మాట్లాడుతూనే ధనుసును స్వీకరించాడు. వెంటనే విష్ణు ధనుసుతో విష్ణువుగా, అతి ప్రియ దర్శనుడిగా, ఇంద్రధనుసుతో కూడిన నల్లముగ్గుల మనోహరంగా కనిపించారు. దశరథ రాముడు ఆ విల్లుని సంధించగానే అగ్నికి పొగ మాత్రమే మిగిలినట్లుగా పరశురాముడి తేజస్సు అంతా కరిగిపోయి కలలు తగ్గిపోయి అస్తమిస్తున్న సుడుల్లా ఉన్నాడు. దశరథ రాముడు పరిపూర్ణ షోడశ కళలతో అప్పుడే ఉదయిస్తున్న పున్నమి చంద్రుడిలా ఉన్నాడు. రాముడు తనదైన దయాస్వభావాలతో ధర్మాన్ని అనుసరించి ఎక్కుపెట్టిన బాణాన్ని నేలదార్చలేదు. అందువల్ల ఒకటి, నీ గతిని అవరోధించేటట్లు ప్రయోగించనా, లేక నువ్వు చేసిన యజ్ఞాల ద్వారా నీవు పొందిన పుణ్యలోకాల మీద పెట్టనా అని పరశురాముణ్ణి అడిగాడు. పరశురాముడు ఇలా సమాధానమిచ్చారు, భూమినందు నడియాడుతున్న విష్ణు తేజస్సును చూడాలని నేను నీ మీద కోపం చూపించి నీ పరాక్రమాన్ని చూపించు అని అడిగాను. నేను క్షత్రకులాన్ని నాశనం చేసి సంపాదించిన భూమినంతటిని కశ్యప ప్రజాపతికి యజ్ఞ దక్షిణగా ఇచ్చినప్పటి కీర్తి కన్నా నీ చేతిలో నా పరాజయమే నాకు గొప్ప. పరశురాముడి కోపం ఆవేశం రామార్పణమయ్యి తల్లి వల్ల వచ్చిన క్షత్రగుణం తొలగిపోయి తండ్రి వల్ల సంక్రమించిన బ్రహ్మగుణం మిగిలి ఉన్నవాడై నేను సంపాదించిన పుణ్యలోకాల మీద నా బాణం వదులు అని సమాధానం ఇచ్చాడు. స్వర్గమార్గానికి అడ్డగించే గడియలాగా రాముడి బాణం ప్రయోగించబడినది. వెంటనే పరాక్రమవంతుడు వినయ సంస్కారుడైన శ్రీరాముడు తపోనీధి అయిన పరశురాముడి పాదాలకు నమస్కరించి క్షమాపణ అడిగాడు. పరశురాముడు రాముణ్ణి ఆశీర్వదించి తన తపస్సు కొరకు బయలుదేరారు. దశరథుడు ఊరటిల్లి రాముణ్ణి గాఢాలింగనం చేసుకొని ఆ తరువాత ప్రయాణం కొనసాగించి అయోధ్యకు చేరారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. చాలా కాలం అలా గడిచిపోయింది. రాజభోగాల్ని ధర్మబద్ధంగా అనుభవించి జీవిత చివరి దశకు చేరిన దశరథుడు ఉషక్కాలం దీపంలా, ఆరిపోయే దీపంలా ఉన్నాడు. రాముడికి పట్టాభిషేకం చేయమని మనసు హెచ్చరించింది. ఆ వార్త ప్రజలందరినీ ఆనందింపజేసింది. కాలువలో ఉన్న నీరు ప్రవహిస్తూ తోటలో ఉన్న ప్రతి మొక్కను సంతోషపరిచినట్లు. కానీ కైకేయి దుఃఖం అందరి సంతోషాన్ని సర్వనాశనం చేసింది, తనకు వైధవ్యాన్ని తెచ్చింది. వర్షం పడినప్పుడు పుట్ట నుండి 2 పాములు బయటకు వచ్చినట్లుగా దశరథుడు రామ పట్టాభిషేకం ఒప్పించడానికి కైకేయి మృతిమనడం అనే వర్షం వలన పుట్టలాంటి కైకేయి నుండి రాముని అరణ్యవాసము, భరతుడి పట్టాభిషేకం అనే 2 కోరికలు బయటకు వచ్చాయి. తండ్రి సత్యమార్గం నుండి జారిపోకుండా ఉండటానికి సీతలక్ష్మణతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాడు. రామవియోగంతో దశరథుడు రామనామ స్మరణతో తను చేసిన తప్పు వలన పొందిన శాపాన్ని ప్రాయశ్చిత్తంగా దేహత్యాగం చేశాడు. శ్రీ గురుభ్యో నమః.
హలో.
యా, థ్యాంక్ యూ.
ధన్యవాదాలండి జీవన్పతి గారు, చాలా బాగా చెప్పారు. ఇక్కడ మనం మన్నం చేసుకోవాల్సినటువంటి విశేషాలు, పరశురాముల వారిని గురించి చెప్తూ ఆయన ఇహమును పరమును రెండింటినీ త్యాగం చేశారని, ఇహంలో జయించిన భూమినంతా కశ్యప ప్రజాపతికి దానమిచ్చారని, తపస్సులో సంపాదించిన పుణ్యాన్ని రామబాణానికి త్యాగం చేసి ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము నిత్యానిత్య వస్తు వివేకము బ్రహ్మజ్ఞానం ఉన్న ఋషి పరశురాముల వారని చెప్పారు. అలాగే ఇంకొకటి మన్నం చేసుకోవాల్సింది, రాముల వారు పట్టాభిషేకానికి కట్టుకున్న పట్టు వస్త్రాన్ని వదిలి వనవాసం వెళ్ళడానికి నారుచీరలు కట్టుకున్నప్పుడు కూడా అదే ప్రసన్న వదనంతో ఉన్నారని, భోగంలో త్యాగంలో కూడా ఒకటే స్థితప్రజ్ఞత కలిగి ఉన్నారని, రఘువంశంలో కాళిదాస్ గారు, రామాయణంలో వాల్మీకి గారు, అలాగే శంకరాచార్యుల వారు కూడా విష్ణు సహస్రనామాల్లోని సుముఖ అనే నామానికి భాష్యంగా ఉటంకించారని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆఖరుగా శిరీష్ గారు మాట్లాడతారు.
హలో,
వినిపిస్తోందండి?
హలో,
వినిపిస్తా.
శ్రీ గణేష నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ లక్ష్మణ స్వామితో కలిసి తన తండ్రి సత్యం నుంచి జాడకుండా ఉండడానికై అరణ్యవాసానికి వెళ్ళాడు. అయోధ్యలో దశరథ మహారాజు నలుగురు పుత్రులు ఉండి కూడా పుత్రవియోగంతో రామచంద్రునితో ప్రాణమును విడిచాను. మాతృవంశం వద్ద ఉన్న భరతుడు తిరిగి వచ్చి తండ్రి యొక్క మృత్యు వార్తను విని దుఃఖించి చేయవలసిన కర్మలను చేశాడు. భరతుడు తల్లి పట్ల మాత్రమే కాకుండా తల్లి ద్వారా తనకు వచ్చిన రాజ్యలక్ష్మి పట్ల కూడా విముఖుడయ్యి రాముడిని తిరిగి తీసుకురావడానికి సైన్యంతో కలిసి అడవులకు వెళ్ళాడు. చిత్రకూటంలో మన రాముణ్ణి దర్శించి తండ్రి యొక్క మృత్యు వార్తను తెలియజేసి తాను తాకని రాజ్యాన్ని రాముడు పాలించవలసిందిగా ప్రార్థించాను. అంతటా మన శ్రీరాముడు తన తండ్రి యొక్క సత్యాన్ని ఆజ్ఞని అతిక్రమించకుండా ధర్మమునకు కట్టుబడిన వాడే భరతుని యొక్క కోరికను తిరస్కరించడంతో శ్రీరాముని యొక్క పాదుకలకు పట్టాభిషేకం చేయవలసినదిగా అందరూ నిర్ణయించుకున్నారు. మన రాముని యొక్క పాదుకలను నంది గ్రామానికి తీసుకొని వెళ్ళి రాజ్యం వాటికి పట్టాభిషేకం జరిపించి రాజ్యంపై ఏమాత్రం భోగదృష్టి లేకుండా తండ్రి అన్నగారి ఆజ్ఞ ప్రకారము రాజ్యాన్ని ధర్మబద్ధంగా రామార్పణ దృష్టితో పాలించి రాముడిపై తనకున్న పరంపర ప్రదర్శించారు. దీని ద్వారా రామభక్తుడి జీవితంలో తనకు కలిగినవన్నీ రామార్పణమనే భావనతో భోగచింత లేకుండా జీవించాలని తెలియజేశాడు. మన శ్రీరాముడు అడవులలో వృద్ధ ఇక్ష్వాకు వంశస్థులు చేసిన వానప్రస్థ వ్రతమును యోగుడుగానే చేస్తూ తనకున్న వైరాగ్యమును ప్రదర్శించాడు. ఇలా వనవాసంలో కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఇంద్రపుత్రుడు జయంతుడు కాకాసురుని రూపంలో వచ్చి సీతమ్మను పొడిచి అపరాధం చేయగా మన శ్రీరాముడు కేవలం ఒకే ఒక్క రెల్లుగడ్డిని అభిమంత్రించి కాకాసురునిపై ప్రయోగించగా అది అతనిని ముల్లోకంలో తరుమగా చివరకు వేరొక దిక్కు లేక మళ్లీ శ్రీరాముని శరణు వేడగా ఒక కన్ను మాత్రమే తీసి అతనిని రాముడు అనుగ్రహించాను. ఈ కాకాసుర వృత్తాంతంలో నాకు మన రాముడికి సీతమ్మపై ఉన్న ప్రేమ, ఆయన పరాక్రమంతో పాటు అపారమైన కరుణ కూడా కనబడుతుంది. అటు తర్వాత ఋషికులాలలో సంచరిస్తూ మన శ్రీరాముడు వారికి ఆనందము కలిగజేశాడు. రాముని వెనుక వెళ్తున్న సర్వాలంకృతమైన సీతమ్మ కైక మాటలను పెడచవని పెట్టిన రాజ్యలక్ష్మి రాముని వెనుక వెళ్తున్నదా అన్నట్లుంది. తరువాత అత్రి అనసూయములను దర్శించి ముందుకు వెళుతున్న మన రామచంద్రుణ్ణి రాహువు వలె విరాధుడు అడ్డగించి సీతమ్మను అపహరించి తీసుకువెళ్లబోగా విరాధుడిని రామచంద్రులు సంహరించి పాతిపెట్టి అతనికి శాప విముక్తి కలిగించారు. అటు తర్వాత అగస్త్యుడి మాటకి మన రాముడు కట్టుబడి చిత్రకూట పర్వతంపై పంచవటి వద్ద చాలా కాలం నివసించారు. ఎండకు తట్టుకోలేని పాము చల్లని చందనపు వృక్షంపైకి వచ్చినట్లుగా రావణుని సోదరి అయిన చూపనక మదనాథురాయి కామరూపం ధరించి చల్లని వాళ్ళని మన రాముడి వద్దకు వచ్చింది. ఆయన తిరస్కరించడంతో కూపించి నిజరూపము ప్రదర్శించి సీతమ్మపై దాడి చేయబోగా లక్ష్మణ స్వామి శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపించాడు. పరాభవరాలైన శూర్పణఖ ప్రతీకార వాంఛతో జనస్థానంలో ఉన్న కరదూషణ త్రిశురాది రాక్షసుల వేలాది సైన్యం వెంటబెట్టుకుని మన శ్రీరామునిపై యుద్ధమునకు రాగా సీతమ్మ యొక్క రక్షణను లక్ష్మణుడిపై పెట్టి మన కోదండరాముడు అత్యంత పరాక్రమంతో ఒక్కడే వేలాది రాక్షసులను సంహరించాను. శూర్పణఖ ఈ వార్తను రావణునికి తెలియజేయగానే మన శ్రీరాముని పరాక్రమం గురించి విన్న రావణుడికి తన పది తలలపై రాముడు పాదం పెట్టినట్లు అనిపించింది. మృగరూప రాక్షసుడి సహాయంతో రామలక్ష్మణులను వంచి రావణుడు సీతమ్మను అపహరించి తీసుకువెళుతుండగా జటాయు అడ్డుకున్నప్పటికీ అతడిని నిగ్రహించి సీతమ్మను రావణుడు అపహరించింది. సీతాన్వేషణం చేస్తూ వెళ్తున్న రామలక్ష్మణులకు తీవ్రంగా గాయపడిన జటాయు కనిపించి జరిగిన విషయమంతా చెప్పి ప్రాణములు విడవగా శ్రీరాముడు అత్యంత దుఃఖించి తన తండ్రికి చేసినట్లుగానే జటాయు కూడా అంత్యకర్మలను చేశాను. ఇలా సీతాన్వేషణలో ముందుకు వెళుతున్న మన రాముని ద్వారా సంహరింపబడి శాప విముక్తి పొందిన కబంధుడు ఉపదేశించిన విధముగా కపీశ్వరుడి యొక్క స్నేహం కొరకు రాముడు బయలుదేరాడు. ఇక్కడ మన గురువు గారు తెలియనిది చెప్పడాన్ని ఉపదేశం అంటారని అర్థం చెప్పారు. సుగ్రీవునితో మన శ్రీరాముడు మైత్రిని ఏర్పరచుకుని వీరుడైన బాలిని సంహరించి బాలి యొక్క సంపదలన్నీ సుగ్రీవునికి అందించి అతడికి రాజ్యాన్ని ప్రసాదించింది. ఇక్కడ గురువు గారు వ్యాకరణ దోషములు ఏమాత్రము లేని కాళిదాసు వాంగ్మయాలు భాష నేర్చుకోవాలనుకునేవారు అధ్యయనం చేస్తారని కాళిదాసు కవి యొక్క గొప్పదనం చెప్పారు. వానర సైన్యము సీతమ్మను వెతుక్కుంటూ అన్ని దిక్కులకు వెళ్ళగా దక్షిణ దిక్కుకు వెళ్ళిన మన వానర గుంపు సంపాతి ద్వారా సీతమ్మ ఎటువైపు ఉందో తెలుసుకున్నారు. జన్మముడు సంసారమును దాటినట్లుగా మారుతి సముద్రమును దాటింది. గురువు గారు వివరిస్తూ ప్రాపంచిక విషయములపై మమకారం ఎవరికి లేదో వాడికి మాత్రమే సంసారమును దాటడం సులభమని రాగద్వేషాలు మమకారంతో ప్రీతి అప్రీతి అని రెండు విధములుగా ఉంటుందని ఈ రెండూ మమకారములే అని వీటి ద్వారా వాసనలు మిగిలి అవి మరి ఒక జన్మకు హేతువులవుతాయని తెలియజేశారు. ఇక్కడ హనుమంతుడి మహాయోగి లక్షణములు నిర్మముడు అనే మాట ద్వారా తెలుస్తుంది. లంకలో ప్రవేశించిన హనుమంతుడికి విషపతీగలు చుట్టబడిన మహా ఔషధం వలె శింషుపా వృక్షము కిందన రాక్షసుల చుట్టూ కాపులాగా ఉండగా సీతమ్మ దర్శనమిచ్చింది. హనుమంతుడు సీతమ్మకు రాముని యొక్క ఉంగరాన్ని గుర్తుగా ఇచ్చి ఆమెకు ఆనందాన్ని కలిగించి రావణ పుత్రుడైన అక్షాసురుని సంహరించి లంకను తగలబెట్టి రామకార్యమును సాధించి హనుమ తిరిగి వచ్చాడు. అమ్మ యొక్క హృదయమే రూపం ధరించి మణిగా ఉన్నదా అన్నట్టున్న చూడామణిని మన శ్రీరామునికి అందించి ఆయనకు అత్యంత ఆనందాన్ని కలిగజేశాడు. వెంటనే మన శ్రీరాముడు లక్ష్మణ సుగ్రీవ హనుమదాదులతో కలిసి భూమి ఆకాశ మార్గంలో కిక్కిరిసిపోయిన వానర వీరులతో కలిసి రావణుడిపై యుద్ధమునకు బయలుదేరింది. సముద్ర తీరంలో మిగిలిన వారితో సమావేశంలో ఉన్న మన శ్రీరాముని వద్దకు రాక్షస లక్ష్మీయ సమయమునకు బుద్ధిని ప్రేరేపించినదా అన్నట్లున్న విభీషణుడు వచ్చి రాముని శరణ్ వేడను. విభీషణుడికి కరుణాసింధు అయిన మన శ్రీరామచంద్రమూర్తి అభయమిచ్చి అతనికి రాక్షస రాజుగా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ
ధన్యవాదాలండి. శిరీష్ గారు చాలా బాగా చెప్పారు. మన్నం చేసుకోవాల్సింది రాముల వారు కరదూషణాది రాక్షసులందరినీ ఒక్కొక్క రాక్షసుడికి ఒక్కొక్క రాముడే సంహరించారన్నారు. అది సాక్షాత్ ఆయన పరబ్రహ్మ స్వరూపం. అలాగే హనుమంతుడు నిర్మముడు సముద్రాన్ని సంసారాన్ని దాటినట్టు దాటాడని చెప్పారు. అదే గురువు, అది మళ్ళీ ఉటంకిస్తున్నాను. నేను నాది అనే మమకారం లేని వారు మాత్రమే సంసారాన్ని దాటి ముక్తి పొందగలరు అని చెప్పారు. ఆ తర్వాత హనుమంతుడి వారు సీతమ్మ వారిని దర్శించడం, లంకను కాల్చడం, విభీషణ శరణాగతితో ఈ ఆశ్వేజ మురళి సంపూర్ణం. భక్తులందరికీ, వాసుగారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన వారికి, శ్రీ గురుభ్యో నమః సభ్యులకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన విద్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రాముల వారి మంగళంతో శుభం పలుకుదాం. శ్రీరామచంద్ర శ్రీతపాద సమస్తక జనగుణాభిరామ సీతాముఖాంబో ఓరుహ చెంచరీక నిరోధరము మంగళ మాగనోతు ఓ అస్తి సర్వం శ్రీ సీతారామ చరణారవిందార్పణమస్తు ధన్యవాదాలు.